గత ఆదివారం నుంచి మనం భగవంతుడి తాలూకా 64 గుణాల గురించి చర్చిస్తున్నాము. సో ఇప్పటి వరకు ఏ గుణాలైతే మనం చర్చించామో దాన్ని పారాయణ చేస్తూ ముందుకెళ్దాము. సురమ్యంగా సర్వసల లక్షణయుక్త రుచిరా తేజసన్విత బలియాన్ వయసన్విత వివిధద్భుత భాషావిత సత్యవాక్యా ప్రియం వదా వావాదుకా సుపండిత బుద్ధిమాన్ ప్రతిభావిత విదగ్ధ చతురా భక్త సుహృత శరణాగత పాలక సాధు శమశ్రయా వదన్యా సర్వాజ్ఞా దక్షా కృతజ్ఞా సుదృఢవ్రత శాస్త్రచక్షు శుచి వసీ స్థిరా దంత క్షమాశీలా గంభీరా ధృతిమాన్ సమా దక్షిణా వినయీ ప్రేమవశ్యా. అంతేనా? లాస్ట్ మనం ప్రేమవశ్య దగ్గర ఆపాము లాస్ట్ సండే. ఈరోజు గుణము సర్వశుభాంకరా. సర్వశుభాంకర భగవంతుడిలో ఈ ఒక గుణం ఏంటంటే, ఆయనకి మనం ఏ రూపంలో తాకినప్పటికైనా మన జీవితంలో అన్ని శుభం జరుగుతుంది, అన్ని మంగళమయంగా మారుతుంది. సో భగవంతుడిని మనం ఎలా తాకుతాము? ఆయన నామంతోని. ఆయన నామజపం చేయడం వల్ల మనం ఏం చేస్తున్నాం? భగవంతుడిని తాకుతున్నాం. ఆయన గురించి ఆలోచించడం, ఆయన ఒక దివ్యమంగళ రూపాన్ని దర్శించడము, ఆయన గురించి వినడము, ఆయన గురించి మాట్లాడడము, లేదు ఆయన భక్తులతో సహవాసం చేయడము, సాంగత్యం చేయడం, అది కూడా భగవంతుడిని తాకినట్లే అవుతుంది. సో ఇక్కడ అంటున్నారు భగవంతుడి తాలూకా ఒక గుణము సర్వశుభాంకర్. ఏ రూపంలో అయినా మనం భగవంతుడిని తాకితే మనం పవిత్రమవుతాము. డిడ్ యు ప్రెస్ రికార్డ్ బటన్ ఇన్ దిస్ సనిరు? ఏ రూపంలో అయినా మనం భగవంతుడిని తాకితే మనము. ఈరోజు మార్నింగే రూపగోస్వామి రాసిన పద్యావళి శ్లోకా నంబర్ 41 చదువుతున్నాను. దాంట్లో అన్నారు, ఎలా ఈ కలియుగంలో ఎవరు ఆనందంగా ఉంటారంటే, ఎవరైతే భగవంతుడి తాలూకా కథ వింటున్నారు. ఆ శ్లోకం చాలా బాగుంది. అహో అహో భీర్ నకలేర్ విదూయతే, అహో అహో భీర్ నకలేర్ విదూయతే, సుధా సుధారా మధురం పదే పదే, సుధా సుధారా మధురం పదే పదే. దినే దినే రోజు రోజుకి దినే దినే ఏమవుతుంది? దినే దినే చంద్ర చంద్రలాగా శీతలము, దినే దినే చందన చంద్ర శీతలం, యశో యశోదా తనయస్య గీయతే. దాని అర్థం చెప్తాను. అహో అహోభీ నకలేర్ విదూయతే. అహో అహోభీ, ఈ కలి తాలూక సూర్య అంటే ఒక ఉపమా ఇస్తున్నారు. అది చాలా మనని తప్పిస్తుంది, చాలా ఎక్కువ ఎండని తగులుతుంది, మనకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఈ కలిలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కలి తాలూక ప్రభావం. కానీ ఎవరొక్కరు ఉన్నారు ఎవరికైతే ఈ కలి తాలూక ప్రభావము తాకట్లేదు? ఎవరది అంటే, అంటే కలీతాలక ప్రభావం తాకడమే కాదు, వాళ్ళకి ఏమవుతుందంటే సుధా సుధారా. సుధా అంటే అమృతం. సో వాళ్ళకి అమృతం దొరికింది. ఈ కలీతాలక సూర్యకిరణాల వాళ్ళకి తాకట్లేదు, వాళ్ళకి అమృతం దొరికింది. అని అమృతం కూడా ఎలా దొరికింది? సుధా సుధారా ధారలాగా, అంటే అలా ప్రవాహం అవుతుందన్నమాట వాళ్ళపైన. సుధా సుధారా, ఆ సుధా సుధార మధురం పదే పదే అంటే అమృతధార ఒక్కసారి పడి వదలలేదన్నమాట. మధురం పదే పదే, తీయని ఆనందం ఇస్తుంది పదే పదే. అండ్ తర్వాత ఏం చెప్తున్నారు, దినే దినే అంటే ఒక్కసారి ఆ మధుర ధార మన మీద పడిపోవడం కాదు, దినే దినే ప్రతిరోజు. చందన చంద్ర శీతలం, అది ఎలా అనిపిస్తుందంటే ఎవరైనా మనకి చందనం గంధం మన మీద గంధం, అది కూడా చందనం చంద్ర, చంద్ర అంటే కర్పూరం. సో ఆ కర్పూరంతో కలిపేసి చందనం ఎవరైనా మన చర్మం మీద రాస్తే ఎంత శీతలంగా ఉంటుంది, అంత శీతలంగా ఉంది. ఎందుకంది ఇదంతా, ఆ సూర్యకిరణాలు తాకట్లేదు, చాలా శీతలంగా ఉంది, అన్ని మధురంగా ఉంది, సుధారసగా ఉంది, ధారాగా ఉంది. ఎందుకంటే యశో యశోదా, యశో యశ కీర్తిస్తున్నారు ఎవరికి, యశోదా తనయస్య గీయతే, ఎవరైతే యశోదా తాలూక నందన్ తాలూక కీర్తిని గీయతే అంటే పాడుతున్నారు. సో బ్యూటిఫుల్ అంటే ఎవరైతే భక్తులు యశోదా తాలూక తనయ యశోదా తాలూక కొడుకు గురించి మాట్లాడతారు వాళ్ళ జీవితం ఇలా ఉంటుందన్నమాట. మధురం పదే పదే, సుధా సుధార ఆనందమే ఆనందం, కలియ తాలూక సూర్యకిరణాలు తాకట్లేదన్నమాట. వాళ్ళ జీవితంలో ఎలా ఉంది, చందన చంద్ర, ఎవరైనా వాళ్ళకి చందనం రాస్తే ఎంత శీతలంగా ఉంది, అంత బాగుంది. ఎందుకంటే యశోద తాలూక యశోదా నందన్ని వాళ్ళు కీర్తనిస్తున్నారు. సో ఇక్కడ కూడా అదే అంటున్నారు, సర్వ శుభాంకర, ఎవరైతే భగవంతుడికి ఏదో ఒక రూపంలో తాకుతారు వాళ్ళ జీవితంలో ప్రతిదీ మంగళమయగా జరుగుతుంది, సుమంగళంగా అవుతుంది. మనం చరిత్రలో ఎన్నో భక్తుల తాలూకా చరిత్ర చదువుతున్నాము, ఎలా అర్జున్ తాలూకా జీవితమైనా పాండవాలైనా ఏ భక్తులు ఒక చరిత్ర మనం తీసుకుంటే ఎలా భగవంతుడు వాళ్ళ జీవితంలో ప్రవేశించి వాళ్ళ జీవితంలో అన్ని మంగళమయగా చేశారు. అయితే వెంటనే ఒక క్వశ్చన్ రావచ్చు, కానీ మాతాజీ మనం ప్రతి కథలో వింటాము భక్తులు ఎంత కష్టపడారు, అయితే మీరు చివరి ఎండింగ్ చెప్తున్నారు, స్టార్టింగ్ ఆఫ్ ద స్టోరీ మిడిల్ ఆఫ్ ద స్టోరీ. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే భగవంతుడు తాలూకా కృప అనేది మన డెఫినేషన్ కాదు. ప్రతిసారి ప్రతి ప్రవచనంలో నేను చెప్తూ ఉంటాను, మన డెఫినేషన్ ప్రకారం కాదు ఆయన చేసిన సుమంగళం. సి భగవంతుడిలో ఉన్న సాధారణ మనుషులు ఉన్న తేడా ఏంటంటే భగవంతుడు ఏది చేసినా శుభము, అంటే భగవంతుడు చంపినా కూడా అది శుభము, భగవంతుడు శిక్షించినా కూడా అది శుభము. భగవంతుడు వాలికి ఏం చేస్తారు, చెట్టు వెనక నుంచి దాక్కొని వాలి మీద బాణం వేస్తారు. అప్పుడు వాలి ఆ బాణంని తీసి వెంటనే చూస్తే దాని మీద రామ్ అని రాసి ఉంది, వెంటనే చూస్తారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాణం అంటే, అప్పుడు శ్రీరాముడు ముందుకు వస్తారు. అప్పుడు వాలి వెంటనే అడుగుతాడు అనమాట, ఎందుకు స్వామి ఇలా చేశారు అంటే, మీ దగ్గర మీరు ధర్మాన్ని స్థాపించడానికే కదా మీరు ఆవిర్భావిస్తారు, మళ్ళీ మీరు అధర్మ చేశారేంటి, నన్ను ఎందుకు ఇలా దాక్కొని ఎందుకు నా మీద బాణం వేశారు, ముందుకు వచ్చి మన ఇద్దరు యుద్ధం చేసుకోవచ్చు కదా, మీరు క్షత్రియులు. అప్పుడు భగవంతుడు ఏమన్నారు, ఆయన అన్నారు నేను భరత్ మహారాజ్ ఒక ప్రతినిధిగా పనిచేస్తున్నాను, నువ్వు అధర్మంలో నడుస్తున్నావు, అధర్మ తాలూకా మార్గంలో నువ్వు నడుస్తున్నావు, నువ్వు నీ సోదరుడు తాలూకా భార్యని నీ భార్యగా చేసుకున్నావు, అది ఒక అధర్మము. సో అందుగురించి నీకు చంపే హక్కు నాకుంది, ఎందుకంటే భరత్ మహారాజ్ ఇప్పుడు అయోధ్యకి రాజా, సో తనకి ప్రతినిధిత్వం చేస్తూ నేను నీకు శిక్షిస్తున్నాను. అండ్ ఒకవేళ నువ్వు నాతో వాదించావనుకో, కానీ మేము మనుషులు కాదు కదండి, మేము వానరాలు, మళ్ళీ వానరాల్లో అలాంటి రూల్స్ ఏమి ఉండదండి. ఇప్పుడు అలా అనినప్పటికైనా నేను చేసింది తప్పు కాదు, ఎందుకంటే నువ్వు ఒకవేళ వానరాలు అనుకో, నువ్వు ఒకవేళ జంతువు అనుకో, అలాంటప్పుడు జంతువుల్ని వేటాడడానికి హక్కు క్షత్రియాలకు ఉందన్నమాట. సో పోన్లే అలా అనుకో అయినా నీకు నేను బాణం వేసాను దాంట్లో తప్పేంటి అని. అయితే పోన్లే ఎలాగో ఇప్పుడు నీకు నీ మిస్టేక్ తెలిసింది కదా, ఇప్పుడు నేను కావాలంటే నీకు అభయదానము ప్రాణదానం ఇవ్వచ్చు. అప్పుడు వాలి వెంటనే అంటాడు వద్దొద్దు, మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతుందా, మీ చేత చంపబడడం అంటే అది ఎంత గొప్ప అవకాశం, ఎవరికి దొరుకుతుంది ఆ భాగ్యం, ఇంకొద్దు స్వామి ఇదే బాగుంది, మీ యొక్క ముఖారవిందం చూస్తూ నా దేహాన్ని త్యాగం చేస్తాను, ఇంతకన్నా ఎక్కువ నాకేం కావాలి. అప్పుడు వాలి అంటాడనమాట, మీరు చంపినా శుభము, మీరు బ్రతికించినా శుభము, మీతో ఉండడము శుభం, మీ నామం తీసుకోవడము శుభం, మీతో టచ్ చేసిన ప్రతిదీ శుభం. అని మనం చూస్తున్నాం చరిత్రంలో ఎలా పూతన తాలూకా వృత్తాంతంలో ఏమవుతుంది, భగవంతుడు ఎవరికి మర్డర్ చేసిన శుభము, భగవంతుడిని ఎవరైతే మర్డర్ చేయడానికి వచ్చారో వాళ్ళ జీవితం కూడా శుభం. పూతన ఏ స్వభావంతో వచ్చింది, ఎలా అయినా భగవంతుడికి విషము తాకిపించేద్దామని. కానీ ఆవిడకి ఏమైంది, గోలోక బృందావన్లో ధాత్రిలాగా పదవి భగవంతుడు ఇచ్చారు. అది భగవంతుడి తాలూకా స్వభావం. సుఖదేవ గోస్వామి భాగవతంలో అంటారు కదా ఈ శ్లోకము, అహోబకీయం స్తనకాలకూటం జిగ్గం సియాయాదపీయ సాధ్వి లేభే గతిం ధాత్రి ఉచితం తతో న్యాకిం వా దయాలు శరణం వ్రజేమ. మీలాగా దయాలు ఎవరుంటారండి? మీకు విషం తాకిపించిన వచ్చిన వాళ్ళకి కూడా మీరు అభయదానం ఇచ్చారు, మీరు వాళ్ళకి గోలోక వృందావన్లో మీరు ధాత్రి పొజిషన్ ఇచ్చారు, మీలాంటి దయాలు ఎవరుంటారు స్వామి అని. సో భగవంతుడితో ఏదో రూపంలో మనం ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. మన ఏ రూపంలో అయినా భగవంతుడు ఒక కాంటాక్ట్లో పరిచయంలో వస్తేనే వెంటనే మనము విశుద్ధమవుతాము, మనం పవిత్రమవుతాము. చాలాసారి కొంతమంది వాదిస్తారు కురుక్షేత్రంలో అంత పెద్ద యుద్ధం అయినప్పటికి ఎంతోమంది చంపబడారు, ఆయన సాక్షాత్ దేవాది దేవుడు కదా, ఆయన ఎందుకు కాపాడలేదు, ఆయన కాపాడాలి కదా, ఇంత నరసంహారం, ఎంతమంది చంపబడారు. భగవంతుడు ఏదైనా ఆయన ఆయనకు చాలా బుద్ధి ఉంది కదా, ఏదైనా చెప్పి ఆ యుద్ధాన్ని ఆపొచ్చు కదా. కానీ ఇక్కడ కూడా ఏమైంది, ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది సైనికులు అయితే చంపబడారు, వాళ్ళందరూ భగవంతుడు ఒక ముఖారవిందం చూస్తూ చంపబడారు కనుక వాళ్ళందరికీ పరంపదం దొరికిందనమాట. సో ఇక్కడ కూడా లాభమే, వీళ్ళందరూ మళ్ళీ వైకుంఠంలో వెళ్ళారు. కొందరు వైకుంఠానికి చేరలేకపోయినా బ్రహ్మజ్యోతిలో కలిసిపోయారు, మోక్షం అనేది దొరికింది. సో అందరూ అన్ని రకాలుగా బెనిఫిట్ అయ్యారు. ఇది భగవంతుడి తాలూకా ఒక నేచర్. ఆయన ఏదో రూపంలో మనని తాకితే మనకి పవిత్రం చేస్తారు. మనం అనుకోవచ్చు మనం ఎవరికైనా కోసం ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తున్నాం, లేదంటే యాక్చువల్గా మనం చేసిన మంచి కార్యం కూడా అది మంచిది కాదు, ఫ్యూచర్లో దాని ఒక్క ప్రతిఫలం మంచిగా ఉంటుంది లేదు గ్యారంటీ లేదు, కానీ భగవంతుడు చేసిన సో కాల్డ్ చెడు కార్యక్రమం కూడా శుభమే అవుతుంది. ఇప్పుడు భాగవతంలో సౌబరి ముని తాలూకా కథ వస్తుంది. సౌబరి ముని నీల కింద తపస్సు చేసుకుంటున్నారు. సో నీళ్ళ కింద తపస్సు చేసినప్పటికి ఏమవుతుందంటే తనకి ఆ నీళ్ళ లోపల ఉన్న చేప పట్లు ఆసక్తి పెరుగుతుంది. సో అప్పుడు తను ఏం చేస్తారంటే అక్కడ ఫిష్ వెల్ఫేర్ సొసైటీని ఒకటి మొదలు పెడతారు. ఈ చేపల్ని ఎవరేం చెయ్యొద్దు, ఈ చేపల్ని నేను రక్షించాలి, నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను, నా సహవాసగా వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళని రక్షించడం నా బాధ్యత అని. ఆయన ఏం చేస్తారంటే ఎప్పుడైతే గరుడ ఆ చెరువు లోపలికి వస్తారు అంటే ఆ చేపని తిందామంటే అక్కడ సౌబరి ముని గరుడికి శపిస్తారనమాట, నువ్వు ఇక్కడ కనుక వచ్చావంటే నువ్వు చంపబడతావు, నీ నాశనం అవుతుంది, నువ్వు ఇక్కడ మాత్రం రావద్దు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, యాక్చువల్గా అతను అపారెంట్లీ వెల్ఫేరే చేస్తున్నాడు మంచి కోసమే, ఆ చేపల్ని చంపకూడదు అని. కానీ ఏం చేశాడు, భగవంతుడి తాలూకా పార్షదుడిని అఫెన్స్ చేశాడు, అపరాధం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అలా చేయడం వల్ల అక్కడ గరుడ రాడని అక్కడ కాళియా వచ్చాడు, కాళియాపాము వచ్చాడు, కాళియా అక్కడే నివసించడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ కాళియా నివసించడం మొదలుపెట్టాడు, ఆ కాళియా తాలూకా విషంతో మొత్తం ఆ చెరువు యమునా నది పాడైపోయింది. అండ్ ఏ చేపల్ని సంరక్షించాలని అనుకున్నారో ఆ చేపలన్నీ చనిపోయాయి. అండ్ ఆ కాళియ తాలూకా విషంతో ఆ యమునా నది ఒక నీళ్లు పొంగుతుందన్నమాట, అంటే వేడితోని, ఆయన విషం వేడితోని. అండ్ ఆ విషం తాలూకా ఆవరాలు అలా బయటికి వచ్చినప్పటికీ ఏ పక్షులు అయితే పైనుంచి ఎగిరి వెళ్ళిపోతున్నారు ఆవరాలకి ఆ వాళ్ళు కింద పడిపోయి చంపబడుతున్నారన్నమాట, ఆ నది లోపల వాళ్ళు పడిపోతున్నారు. సో ఇక్కడ అపారెంట్గా ఆయన ఏం చేయాలి ప్రయత్నిస్తున్నారు, అసలు వెల్ఫేరే, వాళ్ళు మంచి కోసమే ఏదైనా ఆలోచించారు, కానీ అన్నీ ఉల్టాగాయి, ఆ చేపలు కూడా పోయాయి, అండ్ మొత్తం మీద ఆ పక్షులు కూడా చంపబడుతున్నారు, అండ్ మొత్తం మీద కృష్ణ తాలూకా పార్షదులు, కృష్ణ తాలూకా స్నేహితులు, ఆ గోప బాలకులు కూడా యమునా నది నీళ్ళు తాగి స్పృహ తప్పి పడిపోయారు, కొందరు చనిపోయారు. అప్పుడు కృష్ణుడు వాళ్ళని మళ్ళీ సజీవనంగా చేస్తారు. సో ఇక్కడ తను మంచి చేయాలనుకున్నప్పటికీ అన్ని చెడు అయ్యాయి. అండ్ మొత్తం మీద తను అపరాధం చేశాడని తనకి ఏమైంది, తను రెండు చేపలు సంభోగం చేస్తూ ఉంటే అది చూసి తన మనసు దిగజారిపోయి ఆ తపస్య అంతా మానేసి దాని నుంచి బయటికి వెళ్ళిపోయి మండాత రాజ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మండాత రాజతలు ఒక 50 కూతురులతో పెళ్లి చేసుకుంటాడు. సో ఆధ్యాత్మిక జీవితంలో కూడా కిందకు పడిపోయాడు. అండ్ పొన్లే ఆ చేపల్ని రక్షిద్దామంటే వాళ్ళని కూడా రక్షించకపోయాడు. సో అతను ఇక్కడ మంచి చేయాలనుకున్నప్పుడు కన్నా చెడు అయింది. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చేశారు, ఆ కాళియా పాముని, ఆ కాళియా పాము ఒక విషంతో ఆ యమునా నది పాడైపోతూ ఉంటే ఆ కాళియా పాముని యమునా నది నుంచి బయట తీసేశారు, ఆ యమునా నదిని పరిశుభ్రం చేశారు. సో ఇప్పుడు ఆ గోప బాలకులు, గోపికలు, వ్రజవాసులందరూ యమునా నదిని వాడగలుగుతున్నారు. అండ్ ఎవరైతే ఆ తప్పు పని చేశారో అలాంటి కాళియని కూడా ఏం చేశారంటే, కాళియ తాలూక తలపైన ఆయన స్వయం పాద పద్మాలు ముద్రించేశారు. అప్పుడు కాళియకి చెప్పారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నీ మీద ఐఎస్ఐ మార్క్ వేసేసాను, కృష్ణ మార్క్. ఇప్పుడు నీకు ఎవరు చూసినా ఓహో నువ్వు కృష్ణ తాలూకా పార్షద్, ఏం పర్లేదు అంటే నీకెవ్వరూ ముట్టుకోరు. సో భగవంతుడు ఏదైనా చేస్తే అది మంచి కోసమే అవుతుంది. ఆయన ఎలా చేసినా ఏం చేసినా ఆయన అందరినీ ఆనందపరుస్తారు. అందుగురించి కాళియ తాలూకా పత్నిలు ఏమంటారు, న్యాయోహి దండ. ఆ కాళియ తాలూకా పత్నిలు ఎప్పుడైతే భగవంతుడు కాళియని శిక్షిస్తున్నారో ఆ కాళియ పత్ని అంటారు, న్యాయ, మీరు న్యాయ చేస్తున్నారు స్వామి, ఎంత బాగా మీరు శిక్షిస్తే కూడా అది చాలా కరెక్ట్గా, మీరు ఎప్పుడు అన్యాయం చేయలేరు, మీరు ఏం చేసినా కరెక్ట్గానే చేస్తారు. అది భగవంతుడు తాలూకా స్వభావం. ఎవరిని ఎలా అయినా ఏ రూపంలో అయినా ఆయన తాకితే వాళ్ళ జీవితంలో అన్ని సుమంగళంగా తయారవుతుంది. చైతన్య మహాప్రభు అంటారు కదా, సర్వ అమంగళ హరి ప్రేమ దియే హరే మన్. అది భగవంతుడు తాలూకా హరి, అన్ని హరించేస్తారు. మన ఒక పరిచయంలో, మన ఒక కాంటాక్ట్, మనం ఎప్పుడైతే భగవంతుడు ఒక కాంటాక్ట్లో వస్తామో మన జీవితం నుంచి అన్ని దుఃఖాలు, అన్ని క్లేశాలు, అన్ని పాపాలు ఆయన హరించేస్తారు. అందుగురించి బిల్వమంగళ ఠాకూర్ ఇదొక పాట రాశారు కదా, వ్రజ ప్రసిద్ధం నవనీత చోరం గోపాంగణం చాడకులా చోరం అనేక జన్మాజిత పాప చోరం చోరాగ్రగణ్యం పురుషం నమామి శ్రీరాధికాయ హృదయస్య చోరం నవంబుధా శ్యామల కాంతి చోరం పాదాశ్రుణం తాన సమస్త చోరం చోరాగ్రగణ్యం పురుషం నమామి. వ్రజ ప్రసిద్ధం, ఆయన చాలా ఫేమస్గా ఉన్నారు వ్రజభూమి అంతటా. ఎందుకంటే ఆయన ఏం చేస్తారు, నవనీత చోరం, ఆయన వెన్నని దొంగలిస్తారు. అండ్ గోపికల తాలూకా దుష్టాలు వస్త్రాలని చోరం చేస్తారు, దొంగలిస్తారు. అండ్ ఎవరైతే భక్తులు ఒక్కసారి ఆయన నామస్మరణ చేస్తారు వాళ్ళు చేసిన పాపాలన్నీ దొంగలించేస్తారన్నమాట. అలా ఉన్నారు భగవంతుడు తాలూకా ఒక స్వభావం. శ్రీరాధికాయ హృదయస్య చోరం, రాధిక, రాధారాణి తాలూకా హృదయాన్ని దొంగలించేస్తారు. నవం బుధ శ్యామల కాంతి చోరం, ఆ మేఘాల తాలూకా రంగు ఎలా ఉంటుంది, వర్షం కురిపించిన ముందు ఆ రంగుని కూడా చోరీ చేసేసుకున్నారు, దొంగలించి ఆ రంగు ఆయన స్వీకరించేశారు. అండ్ పాదాశ్రుతం, ఎవరైతే ఆయన పాద పద్మాలు ఒక ఆశ్రయ తీసుకున్నారో వాళ్ళది సమస్త చోరం. సమస్త చోరం అంటే ఏంటి, వాళ్ళ మనసునే దొంగలించేస్తారు. సో అప్పుడు ఇంకా దేనిపైన ఆసక్తి అనేది ఉండదు, భౌతిక విషయాల పట్ల ఆసక్తి అన్నీ పోతాయన్నమాట. ఇది భగవంతుడు తాలూకా ఒక స్వభావం. ఎప్పుడైతే మనం ఆయన కాంటాక్ట్లో వస్తామో ఆయన అన్నీ హరిస్తారు. ప్రేమ దియే హరే మన్, ఆయన ఒక ప్రేమాన్ని ఇచ్చి మన మనసుని కూడా ఆయన దొంగలించేస్తారు. సో ఇది సర్వశుభాంకర భగవంతుడు ని మనము తాకతే ఏదో ఒక రూపంలో మన జీవితంలో అన్నీ శుభం జరుగుతుంది. కాకపోతే శుభం తాలూకా డెఫినేషను మనం చెప్పినట్లు కాదు. ఎవరైనా నేను గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఇస్కాన్ టెంపుల్కి, గత 8 ఇయర్స్ నుంచి ఆన్ చేస్తున్నాను కానీ నాకు అన్ని శుభం జరగలేదు, మళ్ళీ ఇది రాంగ్ అంటే కాదు. మీకోసం ఏం శుభం మీకే తెలియదు, అది భగవంతుడు నిశ్చయించాలి. అండ్ ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి అది కూడా భగవంతుడికే తెలుసు. నరసింహార్తిలో మనం పాడతాము, తవ కర కమల వరే నఖా అద్భుత శృంగా. తవ కర కమల, మీ యొక్క చేతులు చాలా మెత్తగా ఉన్నాయి, కమల పువ్వులాగా ఉన్నాయి. ఎవరి కోసం అది కమల పువ్వులాగా, ప్రహ్లాద్ కోసం. ఎప్పుడైతే ప్రహ్లాద తల మీద భగవంతుడు చేతేశారు, ప్రహ్లాద్ అనుకున్నాడు ఇదేదో కమల పువ్వులాగా ఉంది అసలు ఎంత మెత్తగా ఉంది అని. తవ కర కమల వరే, కానీ హిరణ్యకశిపు దగ్గర వచ్చినప్పటికి నఖాం, ఆ గోర్లు ఎలా ఉన్నాయి, అదేదో కట్టింగ్ మషిన్ లాగా ఉన్నాయన్నమాట. ఇలా టచ్ చేస్తేనే శరీరం కట్ అయిపోతుందన్నమాట, కత్తిలాగా ఉన్నాయన్నమాట, కత్తిరించిన ఆయుధాల్లాగా ఉన్నాయన్నమాట. సో తవకర కమల వరే భక్తుల కోసం, నఖాం దుష్టుల కోసం. ఇప్పుడు మన చాయిస్, మనం ఎక్కడ ఉన్నాము, మనం తవకర కమల దగ్గర ఉన్నామా మనం ఇక్కడ ఉన్నామా అది మన చాయిస్. కానీ ఎలా ఉన్నా కూడా అందరూ బెనిఫిట్ అవుతున్నారు. హిరణ్యకశ్యపు కూడా బెనిఫిట్ అయ్యాడు, తను తిరిగి భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలడు. సో ఏ రూపంలో అయినా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఓన్లీ కృష్ణ. కృష్ణతో కాంటాక్ట్లో ఉండాలి, కృష్ణుడి గురించి ఆలోచించాలి, కృష్ణుడి గురించి మాట్లాడాలి, కృష్ణ తాలూకా భక్తులతో సహవాసం చేయాలి, కృష్ణుడి గురించి ఆలోచించాలి, తన్నే పూజించాలి, తన్నే చూడాలి, మన ప్రతి ఇంద్రియాన్ని కృష్ణ సేవలు ఉపయోగించాలి. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము. కరుణ. కరుణ అంటే కంపాషనేట్, అంటే భగవంతుడిలో చాలా దయ అండ్ కరుణ. దయ అండ్ కరుణ భగవంతుడిది ఎలా ఉందంటే ఇతరులని దుఃఖంలో ఆయన చూడలేరు. అది ఇక్కడ నెక్టర్ ఆఫ్ డివోషన్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చెప్పారు, వన్ హూ కెనాట్ సీ ద డిస్ట్రెస్ ఆఫ్ అదర్స్. ఇంకెవరైనా రోధిస్తూ ఉంటే, బాధలో ఉంటే భగవంతుడు అది సహించలేరు. మనము మహాభారత్ చదివితే అక్కడ మనం వింటాము ఎలా భీష్మదేవ్ ఆ బాణశయ్యలో ఉన్నప్పుడు భగవంతుడు చివరి రోజుల్లో భీష్మదేవ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ భీష్ముడిని ఇలా చూసినప్పటికీ భగవంతుడు సహించలేక ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అది ఆయన కరుణామూర్తి అన్నమాట. ఎవరు ఇబ్బందిగా ఉంటే ఆయన చూడలేదు. సో ఎవరు ఇబ్బందిగా ఉంటే ఆయన చూడలేదంటే కూర్చొని ఏడవడమే కాదు, ఆయన సాయం కూడా చేస్తారు భక్తుల్ని. మనం చూస్తాము ఈ కృష్ణలీల మొత్తంలో ఎలా ఆ గోపికలు, గోప బాలకులు, ఆ వ్రజవాసులు ఎటువంటి ఇబ్బందిలో ఉంటే భగవంతుడు సహించలేరు, వెంటనే ఆయన యాక్ట్ చేస్తారు. మొన్నే మనం గోవర్ధన పూజ సెలబ్రేట్ చేస్తాం, ఆ గోవర్ధన పూజ తాలూకా మొత్తము ఒక సారాంశం అదే, ఎలా భగవంతుడు భక్తుల్ని కాపాడతారు. ఆ వ్రజవాసులు ఇలా సఫర్ అవుతూ ఉంటే వెంటనే భగవంతుడు గోవర్ధన్ని ఎత్తిస్తారు. అండ్ అదే కాదు, మనం కృష్ణలీల మొత్తం చదివితే ఆ దవాగ్ని నుంచి భక్తుల్ని కాపాడమైనా, ఆ రాక్షసాల నుంచి భగవంతుడు ఈ వ్రజవాసుల్ని కాపాడమైనా, పదే పదే ఆ వ్రజవాసుల్ని భగవంతుడు కాపాడుతున్నారు. అలాంటి ఎన్నెన్నో లీలలు మనం విన్నాము, ఎలా గజేంద్రుడిని కాపాడారు, ఎలా ద్రౌపదిని కాపాడారు. సో ఏ భక్తుడైనా ఇబ్బందిలో ఉంటే భగవంతుడు అది సహించలేరు, ఆయన ఒక కరుణామూర్తి. అండ్ జీవులు అందరి పట్ల భగవంతుడికి దయా ఉంది, అందు గురించే కదా ప్రతి జీవు ఒక హృదయంలో పరమాత్మ రూపంలో ఆయన నివసిస్తారు. ఆయన ఏ జీవుల్ని వదిలేసి వెళ్ళాడు. నిన్నే క్లాస్లో చెప్తున్నాను, మనం ఎంత పాపాలు చేసినప్పటికైనా, మనం ఎంత వర్స్ట్గా తయారైనప్పటికైనా, భగవంతుడు ఎప్పుడైనా మన మీద విరక్తి చెంది నేను ఇంకా అలసిపోయాను బాబు, నేను నీతో ఇంకా భరించలేను, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఏం చేసుకుంటే చేసుకొని చెప్పరన్నమాట. మనం ఎలా ఉన్నా భగవంతుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. మనం ఎన్నెన్నో యోనిల్లో తిరుగుతున్నాము, ఒక్కొక్కసారి మనం ఏదో చిన్న పురుగుగా, దొడ్డల్లో పురుగుగా ఉన్నప్పటికైనా భగవంతుడు బాబు ఇక్కడ చాలా వాసన వస్తుంది బాబు, నేను నెక్స్ట్ టైం వస్తాను, నెక్స్ట్ లైఫ్లో వస్తాను, ఈ ఒక్కసారి నువ్వు భరించని చెప్పరు. అక్కడ కూడా ఆ దొడ్డలో కూడా మనం పురుగుగా ఉన్నప్పటికైనా మన హృదయంలో ఆయన నివసిస్తారు. సో అంత దయాలు ఎవరు ఉంటారు, ఒక్క నిమిషం కోసం కూడా ఆయన మన వదిలి వెళ్ళరు. మండే టు సాటర్డే మన సెల్ ఫోన్లో ఫోన్లు వస్తూ ఉంటాయి, అన్నోన్ ఫోన్లు, మీకు ఇక్కడ సైట్ కావాలండి, మీకు ఇన్సూరెన్స్ కావాలండి, మీకు లోన్ కావాలండి. ఒక్కొక్కసారి మనకి విరక్తి వచ్చేస్తుంది, మనం వాళ్ళని తిట్టి పెట్టేసినా కూడా గంట తర్వాత మళ్ళీ చేస్తారు, మళ్ళీ పెట్టినా కూడా మళ్ళీ చేస్తారు, వాళ్ళు మాత్రం వదలరు, అలా చేస్తూనే ఉంటారు. ఎలా అయితే వాళ్ళు వదలరు, మనం ఎన్నిసారి నో చెప్పినా కూడా మళ్ళీ చేస్తారు, భగవంతుడు కూడా అలానే. ప్రతి జన్మలో మనం ఏ యోనిలో అక్కడ జన్మం తీసుకున్నప్పటికైనా ఆయన మన ఫోన్ చేస్తూనే ఉంటారు. ఆయన మనం పదిసారి ఫోన్ కట్ చేసేస్తాం, డిస్టర్బ్ చేయొద్దండి, డోంట్ డిస్టర్బ్, కానీ మళ్ళీ ఫోన్ చేస్తారు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఎలా చేస్తున్నారు భగవంతుడు ఫోను, జియో నుంచా ఎలా చేస్తున్నారు భగవంతుడు, అన్ని విధాలుగానే. ఆయన పుస్తకాల ద్వారా మనకి ఫోన్ చేస్తున్నారు, ఒక్కసారి చదవండి ఈ భగవద్గీత భాగవతం, ఒక్కసారి చదవండి, మీ ఒరిజినల్ పొజిషన్ ఏంటి, నేనెవరు తెలుసుకోండి, మళ్ళీ తిరిగి నా ధామానికి వచ్చేయండి. ఆయన భక్తుల ద్వారా మనకు ఫోన్ కాల్ చేస్తారు, ఆ భక్తులు వచ్చి మన్ని తలుపు కొడతారు, ప్రభుజీ రండి, ఈ ప్రోగ్రాంకి రండి, ఆ ప్రోగ్రాంకి రండి, ఇక రండి, మీరు మళ్ళీ టెంపుల్కి రండి అని. భక్తుల ద్వారా మనకు ఫోన్ చేస్తారు, పుస్తకాల ద్వారా మనకు ఫోన్ చేస్తారు, వేరే ఫెస్టివల్స్ ద్వారా మనకు ఫోన్ చేస్తారు, ప్రసాదం ద్వారా మనకు ఫోన్ చేస్తారు, పోనీ మీకు ఏది వద్దంటే ప్రసాదమైనా తీసుకోండి, దాని ద్వారా మళ్ళీ నాతో కనెక్ట్ అవ్వండి అని. సో ఎన్ని రకాలుగా భగవంతుడు మనని కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అంత దయాలుగా ఎవరు ఉంటారు? ఎవరైనా ఒక 10 సార్లు ఫోన్ చేసినప్పటికైనా కోపం వచ్చేస్తుంది, ఇంకెన్నిసార్లు చెప్పాలి వదిలేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకెందుకు. కానీ ఆయన మాత్రం అన్నీ వదలట్లేదు. అది భగవంతుడి తాలూకా కరుణ. కాకపోతే ఎవరైనా వాదించవచ్చు, భగవంతుడు అంత దయనీయుడు ఉన్నప్పటికైనా, ఆయనలో అంత కరుణ ఉన్నప్పటికైనా మళ్ళీ ఆయన గోపికల్ని ఎందుకు ఏడిపించారు? బృందావన్లో ఆ గోపికల్ని వదిలేశారు అండ్ మథురాలోని ద్వారకాలో వెళ్ళి ఉండిపోయారు. మళ్ళీ మీరే అన్నారు ఇందాక, హీ కెనాట్ బేర్ టు సీ ఎనీబడీ ఇన్ డిస్ట్రెస్. ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఆయన అసలు సహించలేరు. అలాంటప్పుడు ఎలా వదిలేశారు గోపికల్ని? చిన్నప్పుడు నాకు ఈ ప్రశ్న చాలా వచ్చేది. క్లాస్ 6-7లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఈ కథ నేను ఉద్ధవ గోపి సంవాద్ వినినప్పటికీ, ఆ రోజుల్లో చిన్న వాక్మెన్తో హెడ్ ఫోన్స్ ఉండేది. సో రాత్రి పడుకోముందు నాకు అలవాటు అది వినడం, ఏదో ఒక కథ. ఆ రోజు రాత్రి ఇలా వింటూ వింటూ చాలా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకు భగవంతుడు ఇలా చేశారు? మరుసటి రోజు పొద్దున మా మదర్కి అడిగారనమాట, వై కృష్ణ ఇస్ సో క్రూయల్. వాళ్ళు ఇంత ఏడుస్తూ ఉంటే ఎందుకు, ఒక్కసారి వెళ్ళొచ్చు కదా, వాళ్ళతో మాట్లాడవచ్చు కదా, అప్పుడు వాళ్ళైనా వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు అని. అండ్ ఆ రోజు నుంచి ప్రతిరోజు అదే కథ వినడం అనమాట. సో ప్రతిరోజు ఏడవడం అనమాట. సో మా మదర్ మొత్తం మీద విరక్తి వచ్చి ఆ టేప్ క్యాసెట్ ఎక్కడో దాచేశారనమాట. అదొకటి వదిలే, రోజు అదే ఎందుకు సేమ్ టు సేమ్ వినాలి, మళ్ళీ సేమ్ టు సేమ్ వినాలి, ఏడుస్తూ ఎందుకు, మళ్ళీ మార్నింగ్ స్కూల్ వెళ్ళినప్పటికీ కళ్ళలు ఇలా అయిపోతాయి, వద్దు మానే అన్నారు. కానీ అప్పటి నుంచి నాకు ఆ క్వశ్చన్ అనమాట, ఎందుకు 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 ఇలా చేశారు అని. కాకపోతే మెల్లమెల్లగా ఎప్పుడైతే శాస్త్రం చదువుతూ ముందుకెళ్ళామో అప్పుడు అర్థమవుతుంది, భగవంతుడు ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఆయన ఏం చేసినది మన మంచి కోసమే చేస్తారు. ఆయనలో ఆలోచనే లేదు. అంటే ఎవరిని ఇబ్బంది కలిగించడం ఎలా అని ఆయన తెలియదు, ఆయన అలా చెయ్యలేరు అనమాట. సో మనం అనుకుంటాం భగవంతుడు గోపికల్ని, కానీ భగవంతుడు ఎప్పుడు గోపికల్ని వదిలి వెళ్ళలేదన్నమాట. శాస్త్రంలో అంటారు కృష్ణుడు వాగ్దానం ఇచ్చారు, ఆయన ఎప్పుడు బృందావన్ వదిలేసి బయట అడుగు పెట్టారనమాట. సో ఆయన బృందావన్లోనే ఉన్నారు. జీవగోస్వామి అంటారు ఒక కృష్ణుడు కాదనమాట, రెండు కృష్ణుడులు ఉన్నారనమాట. అండ్ ఒక కృష్ణుడు మాత్రం బృందావన్లోనే ఉండిపోయారు, ఒక కృష్ణ మాత్రం మథురాకి వెళ్ళారు. భగవంతుడు వదిలేదు. గోపికలు భగవంతుడిని ప్రేమించారు, భగవంతుడు కూడా అంతే గోపికల్ని ప్రేమించారు. వాళ్ళక్కడ భగవంతుడు విరహంలో ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఈ వాసుదేవ కృష్ణుడు కూడా గోపికలు విరహంలో ఏడుస్తున్నారు. మనము లఘు భాగవతామృతంలో ఈ కథ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా భగవంతుడు కేసి రాక్షసుడిని చంపిన తర్వాత అక్కడ నారదముని వస్తారు. అండ్ నారదముని వచ్చి భగవంతుడితో చెప్తారనమాట, మీరు లీలలు అన్నీ బాగానే చేస్తున్నారు స్వామి, కానీ మీరు మర్చిపోయారేమో, మీరు ఎందుకు వచ్చారు? భగవంతుడు ఏమంటారు భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. మరి మీరు మర్చిపోయారేంటి, ఈ భూమి మీద కంస ఒక అత్యాచారాన్ని ఆపడానికి, భక్తుల్ని కాపాడడానికి మీరు వచ్చారు. కానీ మీరు ఇక్కడ చూసినప్పటికీ ఆ ఏదో యమునా నదిలో స్నానం చేసుకోవడము, ఆ చెట్టు పైన కూర్చొని వేణువు వాయించడము, ఆ గోపికలతో రాసలీల చేయడము, ఆ దూడని తీసుకొని ఏదో ఆడుకోవడము, ఇంకెన్నాళ్ళు స్వామి, ఇంకా సరిపోయింది, మథుర రండి, ఇంకా అక్కడ చాలా పనులు ఉన్నాయి. అండ్ నారదముని ఇలా చెప్తూ ఉంటే వెంటనే భగవంతుడు అంటారమ్మా, అవును నిజమే చెప్పావు నారదముని, నేను ఇక్కడ అంతా లీనమైపోతున్నాను, ఇగో ఇప్పుడే వచ్చేస్తున్నాను, నువ్వు ఇలా వెళ్ళు, నేను నీ వెనకొస్తున్నాను. కానీ ఎప్పుడైతే నారదముని ఇలా పోతారు, ఇక్కడ మధుమంగలు అరుస్తాడనమాట, ఓ కృష్ణ రా, టైం అయిపోతుంది, నేను ఈరోజు చాలా మంచి యుక్తి చేశాను, ఈ గోపిక తాలూకా ఇంట్లో వెళ్ళి వెన్న దొంగలిస్తాము, అంతే అయిపోయింది. ఎప్పుడైతే ఆ మధుమంగలు కళ్ళు వైపు చూశారు మళ్ళీ మర్చిపోయారన్నమాట తన భగవంతుడని, అవును కరెక్ట్ కదా, నాకు టైం అయిపోతుంది, రండి వెన్న దొంగలించద్దాము. సనాతన గోస్వామి అంటారు భగవంతుడు ఏదొక్క దోడ బృందావన్లో ఉన్న ఒక పేయి తాలూకా కళ్ళు లోపల చూసినప్పటికైనా ఆయన మర్చిపోతానమాట ఆయన భగవంతుడని. సో వెంటనే భగవంతుడు మళ్ళీ ఆ లీలాలో బిజీ అయిపోతారు. అండ్ భగవంతుడు వృందావనంలో చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ భగవంతుడికి ఎవరు భగవంతుడిగా అనుకోరన్నమాట, అందరూ భగవంతుడికి ఏదో ఒక రసలో ప్రేమిస్తారు. అక్కడ భగవంతుడి తాలూకు ఐశ్వర్యాన్ని ఎవరు పట్టించరు. అదే ద్వారకాలో అయినా మథురాలో అయినా భగవంతుడు ఎంతో కొంత లీలలు చూపించినప్పటికీ వాళ్ళకి వెంటనే ఒక గౌరవము, ఒక ఆప్యాయత, ఓ హిస్ గాడ్ భగవంతుడు. కానీ అదే లీలలు వృందావనంలో చూపించినప్పటికీ వాళ్ళు పట్టించరు. వృందావనంలో గోవర్ధన ఎత్తినా కూడా దాంట్లో ఏంటి గొప్పది, మేము సాయం చేశాము, మేము పట్టుకున్నాము. పొండి ఆ దవాగ్ని నుంచి కాపాడినా కూడా, పొండి పూతనాన్ని చంపినప్పటికైనా వాళ్ళు ఏమనుకున్నారు, బ్రాహ్మణాలని మేము సరిగ్గా పూజిస్తున్నాం కనుక బ్రాహ్మణాల తాలూకు ఆశీర్వాదంతో మన కొడుకు బ్రతికాడు అంతే, తనేదో గొప్పవాడని కాదు. మొత్తం మీద యశోదామాతకి ఎప్పుడైతే భగవంతుడు ఆయన నోటిలో మొత్తం బ్రహ్మాండం చూపించినప్పటికైనా యశోదామాత ఒకసారి ఆలోచిస్తుందన్నమాట, ఇది ఏంటి, తను భగవంతుడా. అప్పటికి కృష్ణుడు ఏం చేస్తారు, ఆయన ఒక యోగమాయాతో మళ్ళీ యశోదామాతకి అన్నీ మర్చిపోయినట్లు చేస్తాడనమాట. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి అదే ఇష్టం తన సొంతవాడుగా అనుకోవడం. అండ్ ఎప్పుడైతే భగవంతుడు ఆవుల్ని మేప నుంచి తీసుకున్నప్పటికీ సాయంత్రం వృందావన్ తిరిగి వచ్చినప్పటికీ ఆ దేవతలు ఇంద్ర, బ్రహ్మ, అగ్ని అందరూ కిందకి వచ్చి భగవంతుని ప్రార్థించినప్పటికైనా ఈ గొప్ప బాలకులు చూస్తున్నారు, చాలామంది వచ్చారు భగవంతుడిని ఇలా ప్రార్థిస్తున్నారు. అప్పటికి కూడా ఆయన భగవంతుడు అనేది కాదు, ఆహా మా స్నేహితుడు, మా స్నేహితుడిని వాళ్ళు ప్రార్థించడానికి వచ్చారు, ఓహో ఓకే ఓకే మా స్నేహితుడు. అప్పటికి కూడా మై కృష్ణ, అతను ఏదో భగవంతుడు అని వాళ్ళు అనుకోవారు కాదు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అన్నారు, ఎందుకంటే ఆయన ఒక ఉపమా ఇచ్చారు, ఎలా అయితే ఒక నుయ్యిలో నీళ్ళుంటే దాంట్లో 50 కేజీ ఉప్పు మనం వేసామనుకోండి, ఆ నుయ్యిలో ఉన్న నీళ్ళు కారంగా తయారవుతుంది, ఉప్పు నీళ్ళుగా తయారవుతుంది. కానీ అదే 50 కేజీ ఉప్పు మీరు వెళ్ళి సముద్రంలో వేసేస్తే ఆ సముద్రంకి ఏది అవ్వదు. సో అందుగురించి ఆ ద్వారకాలో మథురాలో ఎంతో కొంత లీలా చూపించినప్పటికైనా ఓహో భగవంతుడు అనుకుంటారు. కానీ వృందావనంలో ప్రతిరోజు ప్రతి నిమిషం పదే పదే ఎన్నెన్నో లీలలు చూపించినప్పటికైనా వాళ్ళు పట్టించట్లేదు. వాళ్ళ కోసం భగవంతుడు, వాళ్ళ కొడుకు, వాళ్ళ సఖ, వాళ్ళ ఫ్రెండ్గా, వాళ్ళ సోదరుడుగా అలానే ఉన్నారన్నమాట. సో మొత్తం మీద నారద్ ముని వెళ్ళారు, చెప్పారు, ఏం డిఫరెన్స్ లేదు. మొత్తం మీద అక్రూరు వస్తాడు, ఎందుకంటే భగవంతుడు మాట వినట్లేదు. సో ఈసారి అక్రూరు వచ్చినప్పుడు తను కూడా భగవంతుడికి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, మీరు మర్చిపోయారేంటి, మీరు మళ్ళీ మథుర వెళ్ళాలి, అక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి. అప్పుడు అక్రూరు కొంచెం ఇమోషనల్ స్పీచ్ ఇస్తాడనమాట, అక్కడ మీరు మీ నాన్నగారు, మీ తల్లి ఎంతెంతో భరించారు మీరు ఈరోజు ఈ ప్రపంచంలో రావాలని, కంస తాలూకా అత్యాచారం నుంచి మీ అందరినీ కాపాడాలని వాళ్ళు ఎంతో కష్టపడారు. వాళ్ళు ఐస్ ఎదురు కానీ వాళ్ళ కళ్ళు ముందు కానీ 6 పిల్లలు చంపబడారు. సో అంత కష్టం సహించినప్పటికీ వాళ్ళని కాపాడే మీ బాధ్యత కాదా, మీరు ఇక్కడ అలా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండిపోతారా, వాళ్ళని ఎవరు చూస్తారు. సో ఎప్పుడైతే అక్రూరు ఇలా మాట్లాడడం మొదలు పెడతారో కృష్ణుడు అంటారు, సరే సరే ఇంకా నువ్వు ఆపు అక్రూరు, నేను వస్తున్నాను. సో మొత్తం మీద అక్రూరు అంటారు, మీరు ఇలానే అంటారు కానీ నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు. సో అప్పుడు భగవంతుడు వాగ్దానం ఇస్తారు, అక్రూరు తాలూకా చేతి మీద చేతేసి చెప్తాను, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను, ఇలా ఇగో ఇలా నీతో ఇప్పుడే వచ్చేస్తాను. సో అప్పుడు మొత్తం మీద అక్రూర యశోదాని నందమహారాజ్ని ఒప్పిస్తారు, ఆయన కృష్ణుడు తయారైపోతారు వెళ్ళడానికి. సో ఎప్పుడైతే కృష్ణుడు ఇలా రథం మీద ఎక్కుతున్నారు, ఈ గోపికాలు అక్రూరు మీద చాలా కోపం అయిపోతారు. సో వాళ్ళు అంటారనమాట, నీకు అక్రూర్ అని పేరు ఎవరిచ్చారు, నువ్వు చాలా క్రూరంగా ఉన్నావు. అక్రూర్ అంటే ఎవరైతే క్రూరంగా లేరు, కానీ నువ్వు యమదూతులుగా ఉన్నావు. ఎలా అయితే యమదూతులు ఆత్మని శరీరం నుంచి ఫోర్స్గా లాగి తీసుకువెళ్ళిపోతారు, ఎప్పుడైతే మనము మరణిస్తామో ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఆత్మకి శరీరం నుంచి బయటికి వెళ్ళాలని ఉండదు, ఎందుకంటే ఆసక్తి పెరిగింది, ఆ శరీరంకి కూడా ఆత్మ కావాలి. సో ఇద్దరికి పెయిన్ఫుల్గా ఉంటుంది, ఆ శరీరంకి చాలా పెయిన్గా ఉంటుంది ఆత్మ బయటికి వెళ్ళినప్పటికైనా, ఆత్మకు కూడా ఆ శరీరంని వదలాలంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఈ గోపికలు అంటున్నారు, మీరు మాకు చాలా దుఃఖాన్ని ఇస్తున్నారు, కృష్ణుడికి కూడా మనకి మాకు వదిలేసి వెళ్ళాలని లేదు, అండ్ మాకు కూడా కృష్ణుడు మమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు, కానీ మీరు చాలా క్రూరంగా యమదూతులుగా తీసుకుని వెళ్తున్నారు అని. సో అప్పుడు వీళ్ళు ఇలా రథం మీద కృష్ణుడు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే ఒక సఖ కృష్ణ తాలూకా ఒక బంధువు పాయసం తీసుకొని వస్తారనమాట, అండ్ పరిగెత్తి పరిగెత్తి ఆ రథాన్ని ఆపుతాడనమాట. ఆయన ఆపి అంటాడనమాట, కృష్ణ నేను నీకోసం పాయసం తెచ్చాను, రా తిందాము. సో అప్పుడు కృష్ణుడు అంటారు, ఇగో నేను సాయంత్రం వచ్చేస్తాను కదా అప్పుడు కలిసి తిందాము. సో అప్పుడు అతను అంటాడు సరే అయితే నేను నీకోసం వెయిట్ చేస్తాను. మళ్ళీ కృష్ణ ఆగి అనుకుంటానమాట, కానీ సాయంత్రం రేపు రాగలుగుతానో లేదో నువ్వు తినే, నేను ఒకవేళ నేను రేపు కూడా రావచ్చు తెలియదు కదా లేట్ అవ్వచ్చు అని. సో అప్పుడు అతను అంటాడు లేదు నువ్వు రేపు వస్తే రేపు తిందాం ఏం పర్వాలేదు. మళ్ళీ కృష్ణుడు ఆగి అంటారు కానీ రేపు కాదు ఎల్లుండి కూడా అవ్వచ్చు నువ్వు తినే నా కోసం వెయిట్ చేయవద్దు. ఆ ఏం పర్వాలేదు ఎల్లుండి వస్తే ఎల్లుండి తిందాము. మళ్ళీ కృష్ణుడు అంటారు లేదు కానీ 10 రోజులు కూడా గడపచ్చు, ఆ పర్వాలేదు 10 రోజుల తర్వాత తింటాను. అప్పుడు కృష్ణుడు లేదు నెల కూడా అవ్వచ్చు పర్లేదు నెల తర్వాత తింటాను, సంవత్సరం కూడా అయిపోవచ్చు పర్వాలేదు సంవత్సరం తర్వాత తింటాను, కానీ నువ్వు వస్తేనే మన ఇద్దరు కలిసి తింటాము అని అంటాడనమాట. అయితే ఎవరైతే ఆ సఖ ఇలా కృష్ణుడితో చెప్పాడు ఇప్పటికి 5500 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి కూడా వృందావనంలో వేచి ఉన్నాడనమాట అదే పాయసం పట్టుకొని. మనం ఇప్పటికి కూడా గిరిరాజ్ పరిక్రమ చేస్తూ ఉంటే ఆ గిరిరాజ్ తాలూక వెనక భాగంలో పిచారి అంటాము, సో అక్కడ ఆ ఒక అతను ఇప్పుడు కూడా ఉన్నాడు పిచారిక లోటా అంటారు, అక్కడ లోటాబాబా గుడి ఉంది. ఆ లోటాబాబా గుడి ఏంటంటే ఆ కృష్ణ తాలూక సఖ ఆ పాయసం పట్టుకొని ఉన్నాడనమాట. సో ఆ లోటా అంటే హిందీలో అంటారు శ్రీకృష్ణచంద్ర భగవానికి జయ, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి జయ. సో లోటా అంటే హిందీలో లోటా అంటే దాని అర్థము కృష్ణుడు లోటేగా అంటే తను వస్తాడు ఏం పర్వాలేదు. సో ఇతను ఇలా పాయసం తినకపోతే ఆ కృష్ణ తాలూక సఖ తన తల్లి చెప్తుందనమాట కృష్ణ ఇంకా రాడు తను మన మోసం చేశాడు మోసగాడు నువ్వు తినే. సో అప్పుడు తను కళ్ళు మూసుకుని అంటాడు వస్తాడా వస్తాడమ్మా కృష్ణ తప్పకుండా వస్తాడు తను మాట ఇచ్చాడు నాకు, కృష్ణుడు ఎప్పుడు అబద్ధం చెప్పాడు తను మాట ఇచ్చాడు కదా తను వస్తాడు నేను వేచి ఉంటాను. సో 5500 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ కూడా తను అలా పట్టుకొని ఉన్నాడు కృష్ణుడు వస్తాడు కృష్ణుడు వస్తాడు కృష్ణుడు వస్తాడు. తన పేరే అయిపోయింది లోటాబాబా, ఎవరైతే కృష్ణ లోటతా వెనక వస్తాడని వేచి ఉన్నాడు. సో ఇప్పటికి కూడా మనం గిరిరాజ్ పరిక్రమ చేస్తే ఆ లోటాబాబా టెంపుల్కి వెళ్ళి నమస్కారం పెట్టవచ్చు. సో వాళ్ళందరూ వ్రజవాసులందరికీ చాలా నమ్మకం కృష్ణుడి మీద తప్పకుండా కృష్ణుడు వెనక వస్తాడని. ఇక్కడ కృష్ణుడికి ఏమైంది ఆయన రథం మీద ఎక్కిపోయారు అక్రూరుతో వెళ్ళిపోయారు అక్కడ కంసని వధించేశారు కంస చంపబడ్డాడు మొత్తం మీద ఉగ్రసేనికి రాజాగా పెట్టేశారు. అక్కడ ఎందుకు కృష్ణుడు ఉగ్రసేనికి రాజాగా పెట్టారంటే కృష్ణుడు కూడా తన మనసులో అనుకుంటున్నాడు నేను రాజాగా ఉన్నాను అనుకోండి మళ్ళీ నేను ఇది వదిలేసి వెళ్ళాను కదా, అప్పుడు వాళ్ళందరూ అంటారు మీరు రాజాగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు మీరు ఇక్కడే ఉండాలి మథురాలో, సో అందుగురించి కావాలని ఉగ్రసేనికి రాజాగా పెట్టేస్తారు. సో అప్పుడు కృష్ణుడు అనుకుంటారు ఉగ్రసేన అక్కడ రాజాగా ఉంటే నేను మళ్ళీ వృందావన్ తిరిగి వెళ్ళిపోతాను. సో ఎప్పుడైతే విశ్రామ్ ఘాట్లో ఆయన చేతులు కడిగేస్తారు అంత చాలా హ్యాపీగా ఉంది రెస్ట్ తీసుకున్నారు ఉగ్రసేన్ని అక్కడ పెట్టేశారు అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. జరాసంద్ ఎవరంటే కంస తాలూకా ఫాదర్ ఇన్ లా అన్నమాట మామగారు. సో ఈ కంస తాలూకా 2 రాణులు ఉన్నాయి ఆస్తి మరియు ప్రాప్తి. సో ఎప్పుడైతే కృష్ణుడు ఇలా కంసని చంపేశాడు జరాసంద్కి చాలా కోపం వచ్చింది. సో తను అనుకుంటాడు నేను మథుర మీద దాడి చేస్తాను. సో కృష్ణుడు ఆలోచిస్తుందనమాట ఒకవేళ జరాసంద్ మథుర మీద దాడి చేస్తే నేను అక్కడ లేను అనుకోండి నేను బృందావన్ వెళ్ళిపోయాను అనుకోండి అప్పుడు నన్ను వెతుకుంటాడు కదా ఈ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. సో అప్పుడు నా వెనక ఈ జరాసంద మొత్తం సైనికులందరినీ తీసుకొని బృందావనికి వచ్చేస్తాడు. నేను ఒకవేళ తను బృందావనికి వచ్చేస్తే అక్కడ నా నాన్నగారు అమ్మగారు మా గోప బాలకులు వాళ్ళకి ఏం రాదు యుద్ధం చేయడం, అక్కడ పెద్ద పెద్ద గోడ కూడా లేదు అక్కడ పెద్ద ఫోర్ట్స్ ఏం లేదు అక్కడ సైనికులు ఎవ్వరు లేరు వీళ్ళందరూ పల్లెటూరు వాళ్ళకి ఏం రాదు ఏమి తెలియదు వాళ్ళు ఓన్లీ ఆవుల్ని చూడగలుగుతారు. సో అలాంటప్పుడు వాళ్ళు అందరు చంపబడతారు దాని బదులు నేనే ఇక్కడ ఉండిపోతే బాగుంది వెళ్ళకుండా. సో అప్పుడు కృష్ణుడు అక్కడ ఉండిపోతారు. సో ఇప్పుడు నందమహారాజ్ వేచి ఉన్నారు ఎందుకంటే నందమహారాజ్ కూడా కృష్ణుడితో వచ్చారు. సో నాన్న పద వెళ్ళిపోదామా అని నందమహారాజ్ కృష్ణుడితో అంటున్నారు చలో వెళ్ళిపోదాం అయిపోయింది కదా కంసని చంపేస్తాము మన ఇంటికి తిరిగి వెళ్దాము. సో అప్పుడు కృష్ణుడు నందమహారాజ్కి నెమ్మదిగా చెప్తాడు బాబా నేను వెంటనే రాలేను కొన్ని పనులు ఇక్కడ ఉన్నాయి కాకపోతే నేను కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను బృందావన్ వాసులందరికీ. సో మీరు గిఫ్ట్స్ తీసుకుని వెళ్ళండి ఇగో మీ వెనక నేను వచ్చేస్తాను జస్ట్ కొన్ని రోజుల్లో ఇక్కడ పని ముగించి వస్తాను. సో అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే తను ఏదేదైతే వేసుకొని వచ్చాడు బృందావన్ నుంచి ఆయన చెవుల్లో ఉన్న జుముఖాలు ఆయన వేణు ఆయన కిరీటము ఆయన నెమ్మిలి ఈక ఆయన వస్త్రాలు ఆయన వైజంతి మాల ప్రతిదీ ఒక్క బట్ట తీసుకొని దాంట్లో అన్నీ వేసి ముడి కట్టేసి నందమహారాజ్కి ఇచ్చేస్తాం మీరు వెళ్ళి అందరికీ ఇది పంచండి నేను మీ వెనక వచ్చేస్తాను కొన్ని రోజుల్లోని. ఇక్కడ వ్రజవాసులందరూ కృష్ణుడి కోసం వేచి ఉన్నారనమాట. సో ఈ వ్రజవాసులు అందరూ ఇలానే చూస్తున్నారు, ఇగో వచ్చేస్తారు ఇగో వచ్చేస్తారు. మొత్తం మీద ఒకరోజు కోపం చెంది తను రాడేమో, తను మోసం చేశాడు, మనమే వెళ్ళిపోదాం రండి, మనం అందరం బయలుదేరదాం. వాళ్ళు బయలుదేరినప్పటికి రెడీ అయినప్పటికీ ఒక గోపిక అంటుందన్నమాట, మనం అలా బయలుదేరి వెళ్తే మథుర చేరినప్పటికైనా కృష్ణుడు ఏమనుకుంటాడు మన గురించి, ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా, అలా వచ్చేసారా, నేను చెప్పాను కదా వస్తాను అని, నా మీద నమ్మకం లేదా అందుకోసం ఇలా వచ్చారా, మన గురించి ఎంత తప్పుగా ఆలోచిస్తారు, మనకి కృష్ణుడి మీద నమ్మకం లేదని తను బాధపడతాడు, వదిలేద్దాం వస్తాడు ఎందుకు రాడు వచ్చేస్తాడు అని. మళ్ళీ కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈసారి మళ్ళీ ఇంకా పుండ్లే అతను ఏమనుకుంటే అనుకుంటాడు, కానీ మనం ఇంకా కృష్ణుడు లేక ఉండలేము, చలో మనందరం బయలుదేరం రండి రెడీ అవ్వండి. సో ఆ ఎడ్లు బండి తయారు చేసే సామాన్లు ఎక్కించేసి బయలుదేరుతున్నారు. అప్పటికి ఏం చూస్తారంటే ఏదో దూరం నుంచి ఆ మథుర నుంచి ఆ మథుర వృందావనకు ఉన్న దారి నుంచి దుమ్ము వస్తుందన్నమాట. ఇదేంటి ఇలా వస్తుందంటే రథచక్రాలు కనిపిస్తాయి. వాళ్ళందరూ ఆనందిస్తారు, ఓహో మన ఊరికే ఎంత టెన్షన్ పడిపోయాము, ఇగో వచ్చేస్తున్నాడు కృష్ణుడు, ఎందుకంటే రథచక్రాలు కనిపించాయి. సో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నమాట, అందరూ పరిగెత్తుతున్నారు. సో మొద్ద మీద ఆ రథం ఆగింది. ఆగినప్పటికైనా యశోదమాత ముందు నిలబడారనమాట, నందమహారాజ్ కనిపిస్తున్నారు. సో అందరు ఆనందంగానే నందమహారాజ్ వెనక ఎవరు కనిపించట్లేదు ఏంటి అని చూస్తున్నారు, కృష్ణుడు కనిపించట్లేదు. అయితే యశోదామాత నవ్వుతూ చెప్తున్నా అనమాట, ఇంకా ఈ నాటకాలు సరిపోయింది కృష్ణుడు, కృష్ణ ఎక్కడ దాక్కున్నావు రా కిందకి దిగు, సరిపోయింది, నీ బాబా వెనక దాగావా వెనక దాక్కున్నావా, అసలు ఎక్కడ దాక్కున్నావు, దిగు 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 అంటారనమాట. అప్పుడు అసలు ఎవరు దిగట్లేదు, నందమహారాజ్ ఒక్కరే దిగారనమాట. అప్పుడు యశోదామాత అడుగుతారు, మన కృష్ణుడు ఎక్కడున్నాడు, దారిలో ఎక్కడైనా యమునా నదికి వెళ్ళిపోయాడా ఏంటి అని. ఇప్పుడు నందమహారాజు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ చెప్తారనమాట, కృష్ణ రాలేదు అని. సో కృష్ణ రాకపోవడం ఏంటి అని యశోదామాతకి నాకేం అర్థం అవ్వట్లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారు. అప్పుడు నందమహారాజ్ అంటారు, లేదు కృష్ణుడికి ఏదో పని ఉంది చెప్పాడు, వచ్చేస్తాడన్నాడు, అయితే మీ అందరికీ గిఫ్ట్స్ పంపించారు. సో ఆ గోపికాలకి అందరికీ చేతిలో పెడతారన్నమాట, చూడండి కృష్ణ మీకోసం ఇది ఇచ్చాడన్నమాట. అప్పుడు యశోదామాత చాలా కోపంగా మాట్లాడతారనమాట, అసలు మీరేం మాట్లాడుతున్నారు, ఈ గిఫ్ట్స్ ఇవ్వడం ఏంటి, కృష్ణుడిని అలా ఒంటరిగా ఎలా వదిలేశాడు, తను చాలా చిన్నోడు. కృష్ణుడు వృందావన్ వదిలినప్పుడు ఆయన వయస్సు 10 ఇయర్స్ 4 మంత్స్, 10 సంవత్సరాలు 4 నెలలు అనమాట. అంత చిన్న బాబుని ఇంత పెద్ద నగరంలో ఎలా వదిలేశారు, మన పల్లెటూరు అబ్బాయి తనకు అసలు అక్కడ ఏం తెలియదు, అలా ఎలా వదిలేసి వచ్చేసారు. అండ్ ఒకవేళ కృష్ణుడు నేను మీతో రాను బాబా అని చెప్పినప్పటికైనా మీరు హ్యాపీగా ఇలా మీ దేహంని ధరించి ఎలా వచ్చారు, అక్కడ దేహాన్ని త్యాగం చేయవలసింది, అసలు మీరు ఎలాంటి నానా, మీ కృష్ణుడి మీద ప్రేమ లేదా, అసలు రాముడు దశరథ్ మహారాజుని వదిలేసి వెళ్ళినప్పటికైనా దశరథ్ మహారాజ్ అక్కడే ప్రాణాన్ని త్యాగం చేశారు, మీరు ఎలా బ్రతికి వచ్చేసారని నాకు అర్థం అవ్వట్లేదు, మీ కృష్ణుడి మీద ప్రేమం లేదా. ఓహో లేదంటే మేబీ బహుశా మీరు పల్లెటూరు నుంచి ఆ నగరానికి వెళ్ళారు కదా, అక్కడ పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయన్నమాట, చాలా ధనవంతులు ఉన్నారనమాట, వాళ్ళకి అమ్మేసి వచ్చేసారా కృష్ణుడిని, అసలు ఏం చేశారు. ఇప్పుడు నందమహారాజు ఇంకా అప్పటికైనా ఏడ్చేస్తున్నారు, దాని మీద యశోదామాత ఇలా చెప్పడం వల్ల నందమహారాజు ఇంకా ఏడ్చేస్తున్నారు, నేనెందుకు అమ్మేస్తాను కృష్ణుడికి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని. అండ్ అప్పుడు యశోద వినకపోతే గోపికలు చెప్తున్నారు, చూడండి కృష్ణ మీకోసం గిఫ్ట్లు తెచ్చారు. సో అప్పుడు గోపికలు అంటారు, ఏం చేయాలి దీంతో, ఏం చేయాలి దీంతో, మాకు ఇది వద్దు, ఎవరైతే దీన్ని ధరిస్తారో ఆ కృష్ణుడు మాకు కావాలి, ఈ గిఫ్ట్ తీసుకుని మేమేం చేస్తాం, మాకు కృష్ణుడే కావాలి. ఇప్పుడు నందమహారాజ్ ఎవరు నందమహారాజ్ మాట వినట్లేదు, అందరు నందమహారాజ్ మీద అలిగి ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాము కానీ మీరు అక్కడ ఉన్నారు కదా, మీరైనా గట్టిగా ఓ చెవులు పట్టుకొని తీసుకురావాలి కదా, వచ్చే నువ్వు ఏం మాట్లాడుతావు, నీకేంటి పని అక్కడ తీసుకురావాలి కదా, మీరు అలా ఎలా వదిలేస్తారు కృష్ణుడిని. 3 రోజులు ఎవరు నందమహారాజ్తో మాట్లాడలేదన్నమాట, నందమహారాజ్ కూడా ఏం తినలేదు, 3 రోజులు ఉపవాసం. 3 డేస్ పాస్ అయినప్పటికైనా వాళ్ళ కోపం కొంచెం తగ్గించినప్పటికైనా వాళ్ళు మళ్ళీ వచ్చారు నందబాబా దగ్గర గోపికాలు, బాబా మీరు నిజమే చెప్తున్నారు కదా, కృష్ణుడు వస్తాడు కదా బాబా, ఆ వస్తాడు నాకు చెప్పాడు, తను తప్పకుండా తిరిగి వస్తాడు. అయితే అప్పుడు అడుగుతారు, ఒకసారి ఇస్తారా అది కృష్ణుడు మాకు ఏమిచ్చారని. అప్పుడు ఆ ముడి తీస్తారనమాట, ఆ తీసినప్పటికైనా అన్నీ దాంట్లో భగవంతుడి తాలూకా కిరీటాలు, ఆయన నెమ్మిలి, ఆయన వేసుకున్న పసుపు బట్టలు, భాగవతంలో ఆ శ్లోకం ఉంది కదా, బరహాపీడం నటవరవపు కర్ణయే కరణీకరం బివ్రిహాద్వసన కనక కపీసం వైజయంతీ చ మాలం రంధ్రాన్ వేణూరధర సుధయో కీర్తయే గోపవృందే బృందారణ్యం స్వపదరమణం ప్రవిశాద్ గీత కీర్తయి. బరహా పీఠం నటవరవపు ఆయన వేసుకుని ఆ నెమల ఈక. అండ్ అప్పుడు ఏమేమి ఏం చేస్తారంటే ఆ వ్రజవాసులందరూ ఆ ఒక్కొక్క తీసుకొని ఆ ఈక తీసుకొని ఇది నీకు గుర్తుందా, ఇది ఇప్పుడు వేసుకున్నాడు అప్పుడు వేసుకున్నాడు, ఆ వేణువు గురించి మాట్లాడము, ఆ బట్టల గురించి మాట్లాడము, ఆయన వేసుకున్న పట్టీల గురించి మాట్లాడము, అందరు ఇలా మాట్లాడుకుంటున్నారన్నమాట. ఒకరోజు ఇలా అయింది లీల, ఒకరోజు అలా అయింది లీల. కొంతమంది గోపికలు ఆ వేణుని తీసుకుని ఏదో లోపల ఆ కుంజ లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ ఇప్పటికీ కృష్ణ తాలూక పాద పద్మాలు ఆ మట్టిలో ముద్రించి ఉన్నాయి. మీ అందరికీ గుర్తుంటే నేను చెప్పాను కృష్ణ తాలూక కాల్లో అరికాల్లో కొన్ని చిహ్నాలు ఉంటాయన్నమాట. సో ఎప్పుడెప్పుడైతే తను నడుస్తాడో ఆ వృందావనంలో మొత్తము అది ముద్రించి ఉంటాయన్నమాట. సో దాన్ని వాళ్ళు చూసి ఆనందిస్తున్నారన్నమాట, కృష్ణ తాలూక కాల ముద్రాలన్నమాట. సో అందరు ఇలా ఏడుస్తున్నారు. అండ్ మొత్తం మీద అందరు నిశ్చయిస్తారనమాట, ఇంకా మనం వెయిట్ చేయడానికి లేదు, కృష్ణుడు వస్తాడో లేదో, మనం మోసం చేశాడు, మనమే వెళ్ళిపోదాం. సో మళ్ళీ వారందరూ తయారవుతారు, ఈసారి ఇంకా మనం అందరూ రెడీ అయిపోదాం. అప్పటికి ఎవరో ఒక మెసేజ్ ఇస్తారు, కృష్ణుడు అక్కడ లేడు. ఇక్కడ ఏమైందంటే మథురాలో ఈ దేవకి వసుదేవ్ కృష్ణుడితో చెప్తున్నారనమాట, నువ్వు ఏదో పల్లెటూరులో పెరిగావు కదా, నీకేం ఎడ్యుకేషన్ ఏమీ లేదు, కానీ ఇక్కడ నువ్వు రాజగా ఫ్యూచర్లో అవ్వాలంటే నువ్వు అన్నీ నేర్చుకోవాలి కనుక నీ గురుకుల్లో పంపిస్తాం. సో కృష్ణుడికి సందీపని ముని ఆశ్రమకి పంపించేశారు. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు వీళ్ళందరూ తయారైనప్పటికీ అక్కడ వెళ్ళినా కూడా కృష్ణుడు లేడు, వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ వచ్చింది. సో అప్పుడు వాళ్ళు అనుకుంటారు సరే గురుకుల నుంచి తిరిగి వచ్చేస్తాడు కదా, అప్పుడు వెళ్దాం మనము. వీళ్ళందరూ ఇంకా వేచి ఉన్నారు. సో 64 డేస్ అయిపోతాయి, కృష్ణుడు అన్నీ నేర్చుకుంటారు గురుకుల నుంచి, మళ్ళీ తిరిగి మథురాకి వచ్చేస్తారు. ఎప్పుడైతే కృష్ణుడు మథుర తిరిగి వచ్చేస్తాడు, ఆయన ఏం చేస్తారంటే వెంటనే మథురాలో ఉన్న ఆయన భవనం పైన ఎక్కిపోతారు. అక్కడ మెట్లు ఉంటాయి, టెరెస్ మీద ఎక్కిపోతారు. ఆయన అదే అలవాటు అనమాట, ఆయనకి ఎప్పుడు వృందావన్ గుర్తొచ్చినప్పుడుకైనా ఆ పైన ఆయన భవనం నుంచి వృందావన్ వెళ్ళే దారి వైపు చూస్తారనమాట. అక్కడ నుంచి యమున నది కనిపిస్తుంది కదా, ఆ యమున నది కనిపిస్తే ఆయనకి ఆనందం అనమాట, వ్రజవాసులందరినీ గుర్తు చేస్తూ ఉంటారు. అండ్ సాయంకాలంలో, సో సాయంకాలంలో ఆ యమున నది వైపు చూసి ఆ వృందావన్ వెళ్ళే దారి వైపు చూసి కృష్ణుడు ఆలోచిస్తానమాట, నా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ ఆవుని మేప నుంచి తీసుకుని వచ్చేసి ఉంటాడేమో ఈ పాటకి సాయంత్రము, ఇప్పుడు ఇది అవుతుందేమో అక్కడ, ఇప్పుడు యశోదామాత ఏం చేస్తూ ఉంటారు, నందమహారాజ్ ఏం చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు ఆయన ఏం చూసారంటే ఈరోజు యమున నది కనిపించట్లేదన్నమాట, అక్కడ అసలు నది లేదు, అక్కడ సముద్రం ఉందన్నమాట. ఆయన ఆశ్చర్యపోయారన్నమాట, నేను వెళ్ళినప్పుడు అయితే నదే ఉంది, ఈ నది సముద్రం కింద ఎలా మారిపోయింది అసలు. అప్పుడు ఆయన అనుకుంటారు, ఓహో నా విరహంలో ఈ గోపికాలు, ఈ నందమహారాజ్, ఈ యశోద మహారాణి వీళ్ళందరూ ఏడుస్తూ ఏడుస్తూ ఆ యమున నది పొంగిపోయి ఆ కల్లష్ట్రాలు కలిపేసి అది పెద్ద సముద్రంగా తయారైపోయింది. ఎప్పుడైతే కృష్ణుడు ఇలా చూస్తారు, ఆయన బాగా ఏడ్చేస్తారన్నమాట, ఏం చెయ్యాలి అప్పుడు అనుకుంటాడనమాట. అయితే ఒక పని చేస్తాను, నేను మెసేజ్ పంపిస్తాను ఒక్కసారి యశోదమాతకి, నేను వచ్చేస్తాను కొంచెం ఓపిక పడండి అని మెసేజ్ పెడతాను. కానీ ఎవరు ఎవరు తీసుకువెళ్తారు నా మెసేజ్ అని ఆయన ఆలోచించినప్పటికైనా ఎవరో కృష్ణ తాలూక వీపీ మీద చేతేస్తారు. ఆయన వెనక చూసినప్పటికీ ఉద్ధవ్ అనమాట, కృష్ణ తాలూక స్నేహితుడు. సో వెంటనే భగవంతుడు ఉద్ధవ్ తాలూక చేతి పట్టుకుని ఏడ్చేస్తారు. సో ఉద్ధవ్ ఆలోచిస్తాడు, దేవాది దేవుడికి కూడా ఏడుపు వస్తుందా, ఆయన షాక్ అనమాట. సో అప్పుడు కృష్ణుడు ఏడుస్తూ ఏడుస్తూ ఉద్ధవ్తో చెప్తున్నారనమాట, నీకు తెలుసా నేను ఎంత తప్పు పని చేశాను, నేను ఎప్పుడైతే అక్రూరు తాలూక రథం పైన ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే యశోదమాత నా వెనక వెనక కాళ్ళు చప్పలు కూడా వేసుకోలేదు, పరిగెత్తుతున్నారు ఓ కాన్హా వెళ్ళొద్దు అని. అప్పుడు నేను వెంటనే ఆ రథం పైనుంచి తిరిగి చెప్పాను, ఏంటమ్మా అంత కంగారు పడిపోతున్నారు, 2 రోజుల్లో వచ్చేస్తాను కదా అని. సో అప్పుడు ఆయన ఉద్ధవ్తో అంటారనమాట, నేను అబద్ధం మాట్లాడడం నాకు తెలుసు, నేను అబద్ధం చెప్పాను, కానీ నేను ఆ నిమిషం అనుకున్నాను ఒకవేళ నేను అబద్ధం మాట్లాడకపోతే మా తల్లి అక్కడే దేహాన్ని త్యాగం చేస్తుంది, సో ఆవిని కాపాడడానికి నేను చెప్పాను, ఇగో 2 రోజుల్లో వచ్చేస్తాను ఎందుకు కంగారు పడుతున్నావని. సో అప్పుడు కృష్ణుడు ఉద్ధవ్తో అంటారనమాట, కానీ 2 రోజులు కాదు, 2 నెలలు కాదు, ఎన్నెన్నో రోజులు కడిసిపోయాయి, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, దయచేసి నువ్వు నా మెసేజ్ వాళ్ళకి ఇస్తావా అని. సో అప్పుడు ఉద్ధవ్ అంటాడనమాట, మెసేజ్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు పల్లెటూరు వాళ్ళు, వాళ్ళు నా భాష అర్థం చేసుకోగలుగుతారు లేదా నాకు తెలియదు, ప్లస్ నాకు అంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్తో మాట్లాడే అలవాటు నాకు లేదు, నేను బృహస్పతి దగ్గర శాస్త్ర జ్ఞానం తీసుకున్నాను, సో కొంచెం నా భాష కూడా కొంచెం అంటే వాళ్ళు అర్థం చేసుకో, మీరు చెప్తే వెళ్తాను నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఒకటి నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేను నాకు అలవాటు లేదు కదా, నేను జస్ట్ ఇలా మెసేజ్ ఇస్తాను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు కదా. కృష్ణుడు అంటే సరే ఏం పర్వాలేదు, నువ్వు జస్ట్ మెసేజ్ ఇచ్చి వెంటనే బయలుదేరిపో. ఉద్ధవ్ రెడీ అయిపోతాడు, కృష్ణ తాలూకా సందేశాన్ని తీసుకుంటాడు, రథం ఎక్కిపోతాడు, ఇంకా రథం స్టార్ట్ అయ్యింది, వృందావన్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే బృందావన్లో కృష్ణ తాలూక సఖ ఆ గోపబాలకులు వాళ్ళు రోజు దీనాచార్య ఏంటంటే ఆ మథుర నుంచి బృందావన్ వచ్చే దారిలోనే కూర్చుంటారు, కూర్చొని ఆ దారి వైపే చూస్తూనే ఉంటారనమాట. ఇప్పుడు వస్తారు కృష్ణుడు, ఇప్పుడు వస్తారు, ఇప్పుడు వస్తారు రాలేదు. రోజంతా అక్కడ కూర్చుంటారు, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ తల్లితో మాట్లాడుకుంటారనమాట, అమ్మ నీకు తెలుసా కృష్ణుడు నిజంగానే మోసగాడు, అతను అబద్ధం చెప్పాడమ్మ రాడు. మళ్ళీ వారి మదర్స్ అంటారనమాట, ఏం వస్తాడు ఎందుకు రాడు, మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు, తప్పకుండా వస్తాడు, రేపు నువ్వు తొందరగా పడుకో, రేపు నీట్గా తయారవు, కృష్ణుడు వచ్చేస్తాడు అని. సో ఇది వాళ్ళది రోజు ఎవ్రీడే రొటీన్ అనమాట. సో ఈ రోజు కూడా ఉద్యోగం వచ్చినప్పటికీ వాళ్ళు అలానే ఉన్నారు. కానీ ప్రతిరోజు వాళ్ళు ఏంటి ఆట ఆడుకుంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే చెట్టు పైన ఎక్కిపోతారు, ఓ కుంజంలో దాక్కుని ఉంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడు వస్తే మనం ఎలా దూకుదామనమాట. సో అప్పుడు అతను సర్ప్రైజ్ అయిపోతారనమాట, ఇదేంటి ఇలా అని సర్ప్రైజ్ ఇచ్చేద్దామని. సో వాళ్ళు రోజు వాళ్ళ పొజిషన్స్లో రెడీగానే ఉంటారనమాట, మేము పొజిషన్లో రెడీగా ఉండాలి, ఎప్పుడైనా కృష్ణుడు వస్తాడనమాట. రెడీగా ఉన్నారు పొజిషన్లో. ఈసారి నిజంగానే వచ్చింది రథం, ఉద్ధవ తాలూకా రథం. అండ్ దూరం నుంచి ఏం కనిపిస్తుందంటే ఆ రథం పైన ఉన్న ధ్వజము అక్రూరు తాలూకా రథం పైన ఎలాంటి ధ్వజం ఉంది, సేమ్ అలానే ఉందన్నమాట ధ్వజం. సో వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు, అది అక్రూరు తాలూకా రథమే వస్తుందేమో, కృష్ణుడిని ఎవరైతే తీసుకువెళ్ళారో తనే కృష్ణుడిని వెనక ఇవ్వడానికి వచ్చాడేమో అని వాళ్ళు ఆనందిస్తున్నారనమాట. అయితే వెంటనే వాళ్ళందరూ టప 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 దిగిపోయారనమాట వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ నుంచి. కాకపోతే మధుమంగలు దిగలేదనమాట. సో వాళ్ళందరూ మధుమంగలు చెప్తున్నారు, ఏ నువ్వెందుకు దూకట్లేదు. సో అప్పుడు మధుమంగలు అంటాడు, నేను అలిగాను, నేను దూకను. మధుమంగ నేను అలిగాను, నేను దూకను, నా ప్లాన్ ఏంటంటే అన్ని రోజులు ఆలస్యం చేశాడు కనుక తనే వచ్చి నా కాలు మీద పడి క్షమాపణ అడిగితేనే నేను మాట్లాడతాను. సో నేను దూకను, మీరు వెళ్ళండి, తను నా దగ్గర తీసుకురండి అని చాలా అహంకారంతో కూర్చుంటాడనమాట. అయితే వీళ్ళందరూ సరే అయితే మేము వెళ్తున్నామని వాళ్ళు ముందుకు వెళ్ళినప్పటికీ మళ్ళీ మధుమంగలు దూకి వచ్చేస్తాడనమాట. సో వీళ్ళంటారు, ఇందాకే చెప్పావే నువ్వు అలిగావని, మళ్ళీ ఎందుకు మా వెనక వచ్చేసావు అని. సో అప్పుడు మధుమంగలు అంటాడనమాట, తర్వాత అలుగుతానులే, ఫస్ట్ కృష్ణుడిని కవగలించాలి, చాలా రోజులు అయిపోయింది, నేను ఇంకా నేను అసలు వెయిట్ చేయలేకపోతున్నాను. సో అప్పుడు వాళ్ళందరూ నవ్వుతారు, నీ అన్ని మాటలు అలానే ఉంటాయి రారా నూరా. సో మధుమంగలు అందరినీ తోసి ముందుకు వెళ్ళిపోతాడనమాట. సో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు, ఆ రథం దగ్గరకు వచ్చేసింది. సో ఆ రోజుల్లో ఎవరైతే మినిస్టర్స్, వాళ్ళ తాలూకు రథాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ కంఫర్ట్ కోసం కూర్చోడానికి చాలా మంచి ప్లేస్ ఉంటుంది, ఇరువైపు కర్టన్స్ ఉంటాయన్నమాట పడదా. సో వాళ్ళకి ఆ దుమ్ము ధూళ లోపలికి రాదనమాట. సో కొంచెం దగ్గరకు వచ్చినప్పటికీ మధుమంగలు అంటారనమాట వీళ్ళకి, దాని లోపల కృష్ణుడు లేడు. సో వీళ్ళంటారు, నువ్వు ఎలా గెస్ట్ చేసేయగలుగుతున్నావు. సో అప్పుడు మధుమంగలు అంటాడు, కృష్ణకు ఉన్న పెంకితనంకి అతను అంతా జెంటల్ మ్యాన్ లాగా లోపల కూర్చోడు, ఇప్పటికీ దూకుతాడు, అక్కడి నుంచి దూకి కోతిలాగా వచ్చేస్తాడు, కానీ అంత నీట్గా అలా కూర్చోడం తనకు అలవాటు లేదలే, దాని లోపల కృష్ణుడు లేడని. వీళ్ళందరూ అంటారు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, తప్పకుండా కృష్ణుడు అక్కడే ఉంటాడని. అప్పటికి ఆ కర్టెన్ తీస్తారు, ఆయన అక్కడి నుంచి ఉద్ధవ్ బయటికి వస్తాడు అనమాట. అండ్ ఉద్ధవ్ ఏం చేసి ఉన్నాడంటే కరెక్ట్గా కృష్ణ వేసుకుని అదే కలర్ బట్టలు వేసుకుని ఉన్నారనమాట. సో వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, చూడ్డానికి కూడా ఉద్ధవ్ యూస్ టు రిజెంబుల్ కృష్ణ బికాస్ దేవర్ కజిన్ బ్రదర్స్. సో వీళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట, ఇతను ఎవరు, ఏంటి ఎంత అందంగా ఉన్నాడు చూడ్డానికి. సో వెంటనే వాళ్ళు పలకరిస్తారనమాట, ఏంటి ఏం కావాలి అని. సో అప్పుడు ఉద్ధవ్ చాలా అహంకారంతో వచ్చాడు. సో తను చాలా అహంకారంతో అడుగుతాడనమాట, ఇక్కడ అదే నంద మహారాజ్ ఇల్లు ఎక్కడుందండి, కొంచెం దారి చూపిస్తారా అని అడుగుతారనమాట. సో వీళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట, మీరు ఈ దారికి కొత్తగా వచ్చారేమో, మీరు నాకు నంద మహారాజ్ తాలూకా ఇల్లు అడ్రస్ అడుగుతున్నారు, ఇక్కడ అడ్రస్ అడిగే అవసరం లేదండి, కృష్ణుడు ఎప్పటి నుంచి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఆ నంద మహారాజ్ యశోద ఏడుస్తూ కూర్చుంటున్నారు, వాళ్ళు ఒక కళ్ళు అశ్రాలతో ఇక్కడ ఒక పెద్ద చెరువులాగా తయారైపోయి ఆ చెరువు తాలూ, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ నది తాలూకా దారి చూస్తున్నారు కదా, ఇదేం నది కాదండి, ఈ కళ్ళు అశ్రాలే. సో మీరు జస్ట్ ఈ ఒక దారి ఇలా చూస్తూ వెళ్ళిపోతే ఎక్కడి నుంచి అయితే ఆ నది మొదలయ్యింది అదే వాళ్ళ ఇల్లు అండి, వెళ్ళిపోండి, మీకు ఇంకా అడ్రస్ అవసరం లేదు. సో మొత్తం మీద ఉద్ధవ్ ఎక్కడి నుంచే దాన్ని నీళ్ళు వచ్చేస్తుంది, దాన్ని చూస్తూ 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 మొత్తం మీద నంద యశోద ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ దాసీలు ఉన్నారనమాట. సో వాళ్ళు దాసీలతో అంటారనమాట, నంద మహారాజ్ యశోద ఉన్నారండి ఇంట్లో, నేను కృష్ణ తాలూకా ఫ్రెండ్ అనమాట, మాట్లాడడానికి వచ్చాను మెసేజ్ తీసుకొని. సో ఆ దాసీలు ఏడుస్తున్నారనమాట. సో వాళ్ళు అంటారు, సరే వెళ్ళండి మాట్లాడండి, కాకపోతే యశోదమాత నంద మహారాజ్ కృష్ణుడు కోసం వేచి వేచి ఏడ్చి ఏడ్చి ఎలాగో వాళ్ళ వృద్ధతనానికి చేరి ఉన్నారు కనుక ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా కళ్ళు కనిపించట్లేదు, అండ్ యశోదమాతకి సరిగ్గా వినబడట్లేదు కూడా చెవుల్లోని. సో మీరు వెళ్ళండి మాట్లాడి, కాకపోతే కొంచెం గట్టిగా మాట్లాడితే ఆవిడకి వినబడుతుంది. సో ఉద్ధవ్ లోపలికి వెళ్ళిపోయి కొంచెం గట్టిగా మాట్లాడతారు, మయ్యా యశోదమాత నంద మహారాజ్ నేను కృష్ణ తాలూకా ఫ్రెండు, మెసేజ్ తీసుకుని వచ్చాను. వెంటనే యశోదమాత అంటారు, ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడే కృష్ణుని పడుకోబెట్టాను, నువ్వు ఇప్పుడే వచ్చి డిస్టర్బ్ చేస్తావు. కొంచెం మెల్లగా మెల్లగా మాట్లాడండి. ఇతను ఆశ్చర్యపోతాడు, నేను కృష్ణా తాలూకా మెసేజ్ తీసుకుని వస్తే ఈవిడ కృష్ణుని పడుకోబెట్టాడనమాట, బాగుంది. ఈవిడతో ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు నందమహారాజు అంటారు, ఆవిడ మాట వదిలే, రండి రండి కూర్చోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. అండ్ ఈవిడ మెల్లగా మాట్లాడమంటుందనమాట. సో అప్పుడు ఆవిడ వచ్చి మాట్లాడుతుంది ఉద్ధవ్తోని, నీకు అర్థమవ్వదు, తను ఒకవేళ ఇప్పుడు లేచిపోయారు అనుకోండి వెంటనే వెన్న అడుగుతాడు, లేదంటే ఒక్కొక్కసారి చంద్రమ్మ అడుగుతాడు. అండ్ ఈ మధ్యనే భార్య అడుగుతున్నాడనమాట, నేను మంచి రాకుమారితో పెళ్లి చేసుకుంటానమ్మా అని అడుగుతాడు. నేను ఎక్కడి నుంచి అన్ని ఏర్పాట్లు చేయాలి? అతి కష్టంతో ఎన్నెన్నో కథలు చెప్పి పడుకోబెట్టాను, అందుగురించి మీరు మాట్లాడండి, కొంచెం మెల్లగా మాట్లాడండి. సో అక్కడ మళ్ళీ నందమహారాజుతో ఉద్ధవ్ మాట్లాడడం మొదలు పెట్టాడనమాట, నేను ఇలా వచ్చాను, కృష్ణ ఇలా మెసేజ్ ఇచ్చాడు. అప్పుడు నందమహారాజు అడుగుతున్నాడు, కృష్ణుడు బాగానే ఉన్నాడా, ఏం చేస్తున్నాడా, అసలు మమ్మల్ని గుర్తు పెడుతున్నాడా, మమ్మల్ని మర్చిపోయాడేమో, అక్కడ రాజభవనాలు చాలా పెద్దగా ఉన్నాయి, చాలామంది తన సేవకులు ఉంటారేమో, మమ్మల్ని మర్చిపోయాడేమో అని. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడడం మొదలు పెడితే యశోదామాత మళ్ళీ వచ్చి రాత్రి అంతా యశోదామాత కృష్ణ తాలూకా కథలే చెప్తూ ఉండిపోతారనమాట. సో ఆవిడ మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు ఉద్ధవ్ని, ఆవిడే చెప్పేస్తున్నారు, నీకు తెలుసా ఒకసారి ఇలా చేశాడు, ఒకసారి అలా చేశాడు, ఒకసారి అలా చేశాడు కృష్ణుడు. అండ్ ఒక్కొక్కసారి మళ్ళీ సడన్గా ఆవిడ గుర్తొచ్చేస్తుందన్నమాట కృష్ణుడు లేడు. అప్పుడు ఉద్ధవ్ని చేతితో లాగి చూపిస్తుంది అనమాట, ఇలా రా నీకు ఒకసారి ఒక చూపిస్తాను. గోశాల తీసుకువెళ్తారు, గోశాలలో ఆవుల్ని చూపిస్తారు. అక్కడ కృష్ణ తాలూకా ఫేవరెట్ ఆవు ఉందనమాట, శ్యామ. చూసావా ఈ ఆవు కృష్ణుడు ఎప్పటి నుంచి అది వెళ్ళిపోయి అప్పటి నుంచి ఏమి తినట్లేదు, చూసావా ఇది చూసావా అది చూసావా అని అన్నీ చూపిస్తున్నాయి అనమాట. రాత్రి అంతా అలానే గడిచిపోయిందనమాట. ఉద్ధవ్ కూడా ఏడ్చేస్తున్నాడు అనమాట, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. మొత్తం మీద పొద్దున అయిపోతుంది, సూర్యకిరణాలు కనిపిస్తాయి. ఉద్ధవ్ అక్కడి నుంచి గోపికల దగ్గరికి వెళ్తాడు. పోనీ గోపికలకైనా ఏదో సర్ది చెప్దాం, ఎందుకంటే వీళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. నేను ఏం చెప్పినా వాళ్ళు కృష్ణ కథలే చెప్తున్నా తప్ప నేను ఏం చెప్పాలనుకుంటున్నా మాట వినట్లేదు. గోపికల దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు గోపికాలకి ఏదైనా చెప్తామంటే ఇక్కడ ఏమవుతుందంటే రాధారాణి కూర్చొని ఉన్నారు, పక్కనే గోపికాలు అందరూ ఉన్నారు. అండ్ రాధారాణి ఒక తేనెతీగతో మాట్లాడుతున్నారు. అండ్ రాధారాణి ఆ తేనెతీగను తిడుతున్నారనమాట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరి మెసేజ్ తీసుకొచ్చావు, ఆ మోసగాడిన నీకు పంపించాడు, దయచేసి నీ తాలూకా తల నా కాలుకి తాకొద్దు, ఎందుకంటే నీ తలపైన కుంకుమ ఉంది, ఆ కుంకుమ ఎవరిది, మథురాలో ఉన్న ఆ రాణిలదా, మథురాలో కృష్ణుడి తాలూకా స్నేహితురాలదా, ఆ కుంకుమ నాకు తాకొద్దు అని తిడుతుందనమాట. రాధారాణి తిడుతున్నారనమాట ఆ తేనెతీగని. అండ్ ఆ తేనెతీగని ఎన్నెన్నో మాటలు వినిపిస్తున్నారనమాట. సో అది ఇండైరెక్ట్గా ఉద్ధవ్కి చెప్పినట్లు అవుతుందనమాట, నువ్వు ఎవరి సందేశం తీసుకొని వచ్చావు, ఆ మోసగాడిది, నాకేం సందేశం అవసరం లేదు అని. సో ఉద్ధవ్ వాళ్ళ మాటలు వింటూ వింటూ ఉద్ధవ్ కూడా ఏడుస్తారనమాట. అండ్ అతను కృష్ణుడికి ఏం చెప్పి వచ్చాడు, ఒక గంటలో వచ్చేస్తాను, అంతకన్నా ఎక్కువ నేను ఉండలేను, నాకు అలవాట్లేదు పల్లెటూరులో. కానీ కొన్ని నెలల పాటు అక్కడ ఉండిపోతాడనమాట. అదే పని, రోజు ఆ గోపికలు చెప్పిన మాటలు వినడం అనమాట. సో ఒక్కొక్కసారి గోపికలకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, మీరు అంత ఆసక్తి పెట్టుకోకూడదు ఆయన మీద, ఆయన దేవాది దేవుడు, మీరు మీ మనసుని ఇలా కేంద్రీకరించండి సెంటర్లో, అలా ధ్యానం చేయండి, మెల్లమెల్లగా మీరు అంత స్థిరంగా తయారవుతారు, మీ మనసుని మీరు బాగా ట్రైన్ చేయాలి, అలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా అవుతుంది అని. సో అప్పుడు ఆ గోపికలు నవ్వుతారనమాట, అంటే మేము పల్లెటూరు వాళ్ళు ఉద్దవ్, మాకు మా దగ్గర ఒకే మనసు ఉంది, అయితే మీరు పెద్ద పెద్ద నగరంలో ఉంటారు కదా, మీకు 2, 3, 10 మనసులు ఉంటాయా, అంటే మా దగ్గర ఒకటే మనసు ఉంది, ఆ మనసు కృష్ణుడు తీసుకుని వెళ్ళిపోయాడు, సో ఇప్పుడు ఏ మనసుని నియంత్రించాలి అర్థం అవ్వట్లేదు, అయితే మేము పల్లెటూరు వాళ్ళు మా దగ్గర ఒక మనసే ఉంది, మేబీ మీరు పెద్ద పెద్ద నగరాల్లో ఉంటాయి కదా, పట్టణాల్లో ఉంటారు, మీకు 10, 20 మనసులు ఇచ్చారేమో భగవంతుడు, మాకు సృష్టికర్త ఒకే మనసు ఇచ్చారు, అది కృష్ణుడు తీసుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి. సో ఉద్ధవ్ ప్రతీది వాళ్ళ మాటలు వింటూ వింటూ ఉద్ధవ్కి కూడా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం మీద కొన్ని నెలల పాటు అక్కడ ఉండిన తర్వాత మొత్తం మీద ఉద్ధవ్ రథాన్ని ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఉద్ధవ్ ప్రార్థిస్తారనమాట భగవంతుడికి, సృష్టికర్తకి, ఓ సృష్టికర్త నా మీద దయ చూపించు, వచ్చే జన్మంలో నాకు ఎలాంటి జన్మం కావాలంటే ఈ వ్రజభూమిలో ఒక గడ్డిగా, గడ్డి ఆకుగా, పూసుగా నేను ఉండాలి, గడ్డి పూసుగా ఉండాలి. అండ్ ఈ గోపికలు వాళ్ళ చరణం కూడా కాదు, వాళ్ళ చరణాల తాలూకా రజ మట్టి నా శిరస్సు మీద నేను ధరించాలి, అదే నాకు కావాలి, ఇదే నాకు నువ్వు వరదానం ఇవ్వు అని కృష్ణుడిని కూడా ప్రార్థిస్తారు. అందుగురించి ఇప్పటికీ కూడా భక్తులు కుసుమ్ సరోవర్ దగ్గర నడిచినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే అంటారు కుసుమ్ సరోవర్ దగ్గరే ఉద్ధవ్ గుల్మలతగా ఇప్పటికీ కూడా ఉన్నారనమాట. భక్తుల తాలూకా చరణ రజా చరణ మట్టి శిరసు మీద ధరించడానికి అక్కడ ఆయన ఉంటారనమాట, అక్కడ ఆయన నివసిస్తారు. ఆయన అదే ఆయన కోరుకున్నారు, బ్రహ్మ ఉద్ధవ్ వాళ్ళందరూ అదే కోరుకున్నారు, వ్రజలో వాస్, మాకు వృందావన్లో నివాసం కావాలి ఏదో ఒక రూపంలో, గడ్డి కానీ ఆకు కానీ దోమ కానీ మేము అక్కడే ఉంటామని. మొత్తం మీద ఉద్ధవ్ ఈ మెసేజ్ అంతా కృష్ణుడికి ఇచ్చి ఆయన కృష్ణుడితో వాదిస్తారనమాట, నువ్వు ఎందుకంత కఠోరంగా ఉన్నావు, రా నాతో మనం వెళ్ళిపోదాం, నేను ఇప్పుడే నీకు తీసుకుని వెళ్తాను, ఎందుకంటే నేను వ్రజవాసులకి వాగ్దానం ఇచ్చి వచ్చాను, వ్రజవాసులకి నేను వాగ్దానం ఇచ్చాను నీకు తీసుకువెళ్తానని, రాను ఇప్పుడే ఎక్కిపో. సో అప్పుడు కృష్ణుడు అంటారు నేను రాలేను, ఇంకా ఇక్కడ చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ లోపల ఏమవుతుందంటే ఆ జరాసంధ్ ఆక్రమించేశాడు, 17 times ఆక్రమించాడు అనమాట. అండ్ మొత్తం మీద 18th time ఆయన ఎంతమందిని తీసుకువచ్చాడంటే కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది సైనికులు ఉన్నారు ఆ సంఖ్యకైనా డబల్ సంఖ్య తీసుకొని వచ్చాడనమాట. సో అప్పుడు మథురాలో కాలు అడుగు వేయడానికి కూడా ప్లేస్ లేదనమాట. సో ఆ ఆర్మీ ఆ సైనికులు వృందావన్ వరకు వెళ్ళిపోయారు. సో వృందావన్లో కూడా సైనికులే సైనికులు, ఎక్కడ చూసినా ఆ సైనికుల తాలూకా క్యాంప్ ఉందనమాట. సో ఇప్పుడు కృష్ణుడు చాలా టెన్షన్ అయిపోతారు, ఎందుకంటే తనకి ఎప్పుడు కావాల్సింది ఒకటే, వృందావనంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదు. సో వెంటనే తను ఏమనుకుంటాడు, అయితే నేను ఈ మథుర వదిలేసి వెళ్ళిపోతే జరాసంధ హ్యాపీ, తనకు కావాల్సింది మథుర తాలూకు రాజ్యం అంతే కదా. అప్పుడు వెంటనే రాత్రి మధ్యరాత్రినే కృష్ణుడు విశ్వకర్మని పిలుస్తారు, సముద్ర మధ్యనే ద్వారకని స్థాపించమంటారు. అండ్ ఈ మథురలో ఉన్న మథురవాసులు రాత్రి నిద్రపోతూ ఉంటే ఆ నిద్రలోనే వాళ్ళకి మథుర నుంచి ద్వారక ట్రాన్స్పోర్ట్ చేసిస్తారు. రోజు పొద్దున్న వాళ్ళు లేచినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ ద్వారకాలో ఉన్నారు, ఇక్కడేంటి మేము ఎక్కడికి వచ్చేసామని వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట, పెద్ద పెద్ద భవనాలు ఎంత బాగుంది ఇక్కడ అని. అండ్ జరాసంధ మథురాన్ని తీసేసుకుంటారనమాట. సో ఇప్పుడు కృష్ణుడు, ఇప్పుడు వీళ్ళు వృందావన్ వాసులు కృష్ణుడి దగ్గరికి వెళ్దామంటే కృష్ణ ద్వారక వెళ్ళిపోయారు, అండ్ మళ్ళీ కృష్ణ తిరిగి వృందావన్కి రాలేకపోతున్నారు. కాకపోతే జీవగోస్వామి అంటున్నారు యాక్చువల్గా కృష్ణుడు వృందావన్ని వదలలేదు, ఎందుకంటే ఎప్పుడైతే ఆ రోజు మధ్యరాత్రి యశోదామాత పిల్లలు కృష్ణుడిని కన్నారు, కృష్ణతో యోగమాయని కన్నారు, యోగమాయతో పాటు కృష్ణుడిని కూడా ఆవిడ కన్నారనమాట యశోదామాత. సో ఇక్కడ యశోదామాత ట్విన్స్ని కన్నారు, కృష్ణ అంటే యశోదానందన్ కృష్ణ మరి యోగమాయ ఇద్దరు పిల్లలు కవల పిల్లలు కన్నారు. అక్కడ దేవకి కూడా వసుదేవ కృష్ణుడిని కన్నారు. సో ఎప్పుడైతే ఆ రోజు మధ్యరాత్రి వసుదేవుడు కృష్ణుడిని తీసుకొని యమునా నది క్రాస్ చేసి ఇక్కడ గోకుల్ మహావన్కి వచ్చినప్పటికీ ఆయన ఏం చూస్తున్నారంటే యశోదామాత దగ్గర ఇద్దరు పిల్లలు పడుకొని ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో వెంటనే ఆయన ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని అంటే యోగమాయని తీసుకొని వెళ్ళిపోతారు, అక్కడ కృష్ణుడిని పెట్టేసి ఆయన వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ వసుదేవ కృష్ణుడు ఆ యశోదా కృష్ణుడు ఇద్దరు పక్క పక్కనే పడుకొని ఉన్నారు. సో ఆ వసుదేవ కృష్ణుడు యశోదాకృష్ణ వైపు చూసి ఆలోచిస్తారనమాట, ఎంత అందంగా ఉన్నాడు యశోదాకృష్ణుడు, కొంచెం ఇంకా దగ్గర పడుకుంటాను అని దగ్గరికి వెళ్తారు, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తాను, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తూ చెప్తూ లోపలి వెళ్ళిపోతారు. సో అప్పుడు ఆ యశోదాకృష్ణ అండ్ ఆ దేవికి నందన్ వసుదేవ కృష్ణ ఇద్దరు కలిసిపోతారు. కాకపోతే యశోదాకృష్ణ చాలా అమాయకుడు, తనకి ఏమి రాదు. ఈ వసుదేవ కృష్ణుడు క్షత్రియుడు, ఎప్పుడైతే వృందావన్లో ఈ రాక్షసులు ఆక్రమిస్తారు అఘాసూర్ బకాసూర్, అసలు యశోదాకృష్ణ ఏం చెయ్యడనమాట, ఈ వసుదేవ కృష్ణుడే వాళ్ళని చంపేస్తారు. అండ్ ఎప్పుడైతే ఈ వేణు వాహించడము, గోపికాలతో రాసలీల చేయడము, వెన్న దొంగిలించడం ఇదంతా యశోదాకృష్ణ చేస్తాడనమాట. సో అందుగురించి కదా యశోదామాతకి ఎల్లప్పుడు కన్ఫ్యూజనే, ఇతను ఒక పిల్లి మియావ్ అంటేనే భయంతో నా చీర కొంగ పట్టుకొని దాక్కుంటాడు, కానీ మళ్ళీ రాక్షసాన్ని కూడా ఎలా చంపేస్తున్నాడు అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఆకలేసింది ఆకలేసిందని ఏడుస్తాడు, వెన్న దొంగలిస్తాడు, కానీ మళ్ళీ ఇక్కడ చూసినప్పటికీ నాకు విశ్వరూపం చూపిస్తున్నాడు. అసలు ఆయన ఆవిడ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారనమాట, ఇటు నాకు భయం చూపిస్తాడు, ఇక్కడ రాక్షసాన్ని తను చంపుతున్నాడు, కానీ ఎవరి పని చేస్తున్నాడు అది వాసుదేవ కృష్ణుడు. సో మొత్తం మీద ఎప్పుడైతే అక్రూర్ వస్తాడు కృష్ణుడిని తీసుకోవడానికి, ఆ యశోదాకృష్ణ అక్కడే ఉండిపోతాడు, ఆ వసుదేవ కృష్ణుడే రథం ఎక్కి అక్రూర్తో మథుర వెళ్ళిపోతాడు. కాకపోతే ఇక్కడేమైందంటే ఆ డిఫరెన్స్ వీళ్ళకి తెలియదు, వీళ్ళంతా విడిపోయారని, వాళ్ళు ఒకటే చూశారు మా కృష్ణుడు రథం పైన ఎక్కాడు, ఇగో వెళ్ళిపోతున్నాడు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు అంతే వాళ్ళకి తెలుసు, ఇంకా వాళ్ళకేం తెలియదు, అందుకోసం వాళ్ళు ఏడుస్తున్నారు. అప్పటికి యశోదాకృష్ణ వాళ్ళని చెప్తున్నారు ఎందుకు ఏడుస్తున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, నేను వెళ్ళలేదు. అండ్ ఎప్పుడైతే వాళ్ళకి యశోదాకృష్ణుడు కనిపిస్తున్నాడు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకెందుకు కృష్ణుడు ప్రతి చోట్ల కనిపిస్తున్నాడు, అసలు ఎంతలా గుర్తొచ్చేస్తున్నాడు. అండ్ ఒక్కొక్కసారి గోపికలు చెప్తున్నారు కూడా సఖీలకి, ఇందాక నేను యమున నది వెళ్ళినప్పటికీ అక్కడ నీళ్లు పట్టుకుంటే కృష్ణుడే సాయం చేశాడు, తన నీళ్ళ లోపలే ఉన్నాడు, అలా మట్టికి మట్టి కుండాలు నాకు అందిస్తున్నాడు అంటే వాళ్ళు అంటారు, ఆహా నీ భక్తి ఎంత గొప్పగా ఉంది, అసలు నీ కృష్ణుడు ప్రతి చోట్ల కనిపిస్తున్నాడా. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, నిజంగా నేను ఇక్కడే ఉన్నాను, నీకెందుకు కనిపించట్లేదు. కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు, మాకు హాలుసినేషన్ అవుతుందనమాట, అంటే మాకు ప్రతి చోట్ల కృష్ణుడు కనిపిస్తున్నాడు, ఆ విరహం తట్టుకోలేక మాకు మేము ఎక్కడ చూసినా మాకు కృష్ణుడే కనిపిస్తున్నారు. కానీ కృష్ణుడు ఇప్పటికీ అక్కడే ఉన్నారు, ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చారు కదా, వృందావన్ వదిలేసి ఆయన ఒక అడుగు కూడా ముందుకి పెట్టారనమాట. సో ఇప్పటికీ కూడా యశోదానందన్ కృష్ణ అక్కడే ఉన్నారు. మనం వృందావన్ వెళ్తే ఆ యశోదానందన్ కృష్ణుని చూడొచ్చు. ఆ వసుదేవ కృష్ణుడే మథురకి వెళ్ళిపోయారని మళ్ళీ తిరిగి రాలేదు. కాకపోతే మీరు అనుకోవచ్చు, ఒకవేళ అది నిజమంటే మళ్ళీ వసుదేవ కృష్ణుడు ఎందుకు ఏడుస్తున్నాడు, గోపికల గురించి ఆలోచిస్తూ, యశోదామాత గురించి ఆలోచిస్తూ, నందమహారాజ్ గురించి ఆలోచిస్తూ ఆయన ఎందుకు ఏడ్చేస్తున్నారు. సార్ వసుదేవ కృష్ణుడు ఎందుకు ఏడుస్తున్నారంటే, తను అనుకుంటున్నాడు నాకు ఎంత ప్రేమించారు ఈ గోపికలు, ఈ యశోదామాత, ఈ నందమహారాజ్ నాకు ఎంత ప్రేమాన్ని ఇచ్చారు, కానీ నేను మాత్రం వాళ్ళకి తిరిగి ఏది ఇవ్వలేకపోయాను. సో అది ఆయన బాధ అన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఎవరైనా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారనమాట, ఒక 10 లక్షలు తీసుకున్నారనుకోండి, మనం ఎవరి దగ్గరైనా తీసుకున్నామనుకోండి, మనం అప్పు అయితే తీసుకున్నాము కానీ ఇంకా మనం అది వెనక ఇవ్వలేకపోతున్నాం, అప్పుడు మనం ఏం చేస్తామంటే, తను ఈ దారి నుంచి వస్తే మనం అక్కడ పారిపోతాం, ఇక్కడ పారిపోతాం, ఎందుకంటే వాళ్ళకి మనం మోహం చూపించలేము. ఎలా చూపించాలి, అంత లోన్ ఇచ్చినప్పటికైనా నేను తిరిగి ఇవ్వలేకపోయాను. కానీ ఒకవేళ ఆ మనిషి వచ్చి, ఆహా మీరు నాకు వెనక ఇవ్వలేకపోతున్నారు కదండి డబ్బు, ఏం పర్వాలేదు నేను ఇంకొక 10 లక్షలు ఇస్తానండి, మీకు అవసరం కదా తీసుకోండి అంటే, అప్పుడు మన పరిస్థితి ఏముంటుంది, ఇంకా షేమ్ అయిపోతున్నాం, ఇచ్చిందే ఇవ్వలేకపోయాను, ఇంకా ఇచ్చేశారు ఇదేంటి అని. సేమ్ వసుదేవ కృష్ణ అంటారు, నా పరిస్థితి కూడా అలానే ఉంది, వాళ్ళు నాకు ఎంత ఎక్కువగా ప్రేమించారు, నేను వెనక వాళ్ళని ప్రేమించలేకపోతున్నాను. సో సాధారణంగా భగవంతుడికి ఎవరైనా ప్రార్థిస్తే, ప్రేమిస్తే భగవంతుడు అడుగుతారు మీకేం కావాలి, మనలాంటి వాళ్ళు ఏం అడుగుతాము, ఓ ఫ్లాట్ ఓ కారో ఇది అని, భగవంతుడు హ్యాపీ, ఓకే వెరీ గుడ్ తీసుకో. అదే వ్రజవాసులకి కూడా అడిగారు, ఇంతలాగా నన్ను ప్రేమిస్తున్నారు కదా, సేవా చేస్తాను, మీకేం కావాలి, మీకు భుక్తి ఇవ్వమంటారా, మెటీరియల్ ఎంజాయ్మెంట్, వాళ్ళు అన్నారు వద్దు మాకు అవసరం లేదు, వదిలే ముక్తి ఇవ్వమంటారా, అక్కర్లేదండి, అయితే మీకు ఏం కావాలి, మాకేం వద్దండి, మళ్ళీ ఎందుకు మన సేవ చేస్తున్నారని కృష్ణుడు అడుగుతున్నారు వ్రజవాసులతో, మరి మీకు ఏమొద్దంటే ఎందుకు నాకు సేవ అందిస్తున్నారు, బికాజ్ వీ లవ్ యూ అంతే, ఎందుకంటే మేము మీకు ప్రేమిస్తున్నాము. ఎప్పుడైతే అలా అంటారో అది కృష్ణ మ్యాడ్ అయిపోతారు, పాపం ఏదైనా అడిగేస్తే హ్యాపీ, అడగట్లేదు అదే నా బాధ, వాళ్ళు నాకు ప్రేమిస్తూనే ఉంటున్నారు, నేను వెనక ఏమైనా ఇద్దామంటే వాళ్ళు అంటారు మాకేమీ వద్దు, థ్యాంక్ యూ, మాకేమొద్దు, వై ఆర్ యూ సర్వింగ్ మీ, బికాజ్ వీ లవ్ యూ, దట్స్ ఇట్. సో కృష్ణుడు అంటారు, అది నేను తట్టుకోలేను, ఎప్పుడైతే అలాంటి భక్తులకి నేను అమ్మబడతాను, ఎవరైతే నాకు ప్రేమిస్తున్నారు కనుక నాకు సేవిస్తున్నారు, నాతో బిజినెస్ డీల్ చేయలేదు, నేను ప్రేమిస్తే నువ్వు ఇది నాకు చెయ్యాలి, నాకు ఇది నాకు ఇవ్వాలి అని కదా, నాతో బిజినెస్ డీల్ చేయలేదు. భగవంతుడు అంటారు కదా అంబరీష్ మహారాజు కథలో, సాధవో హృదయం మయ్యా సాధునా హృదయం త్వహం మద్ అన్యాతేన జానంతి నాహం తేభ్యో మనాగపి, సాధువో హృదయం మయ్యా, సాధువులు నా హృదయంలో నివసిస్తారు, భక్తులు వాళ్ళ హృదయంలో నేను నివసిస్తాను, నా తప్ప వాళ్ళకి ఏమి తెలియదు, నాకు కూడా వాళ్ళ తప్ప ఏమి తెలియదు, ఇది భగవంతుడికి భక్తుడికి ఉన్న రిలేషన్షిప్ అన్నమాట. సో ఇక్కడ భగవంతుడు ఏమి చేయలేకపోతున్నారు. సో ఒకవేళ మనకు అలా ఎవరైనా లోన్ ఇస్తే మనం ఏం చేస్తాం, ఎలాగో ఆ లోన్ తిరిగి ఇవ్వలేకపోతున్నాం, అప్పుడు ఏం చేస్తాము, ఆ మనిషి దగ్గర వెళ్ళి ఆయన కాలు పట్టుకుంటాం, మీరు నాకు అంత చేశారు, నేను వెనక ఏమి చేయలేకపోతున్నాను, కనీసం మీ గురించి అందరికీ చెప్తాను, మీరు ఎంత దయాలుగా ఉన్నారు, మీరు ఎంత బాగున్నారని మీ గురించి కనీసం అందరికీ చెప్తాను అని అంటాం కదా. సేమ్ థింగ్ కృష్ణ చెప్పారు, ఓ గోపికాలు ఓ వ్రజవాసీలు, మీరు ఇచ్చిన ప్రేమానికి నేను తిరిగి ఏమి ఇవ్వలేకపోయాను, కానీ కనీసం మీ గొప్పతనం గురించి అందరికీ నేను చెప్తాను అని అంటారు. అందుగురించి ఆయన ఏం చేశారు, చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి అందరికీ గోపికాల తాలూక ప్రేమ గురించి చెప్పారు, గోపికాల తాలూక ప్రేమాన్ని ఆయన పెంచారు. అయితే ఎలా అయితే గోపికలు మధ్యరాత్రిలో వాళ్ళ భర్తని వదిలేసి, వాళ్ళ పిల్లల్ని వదిలేసి భగవంతుడి దగ్గరకు వచ్చారు, మనం రోజు మార్నింగ్ గోపీగీతం పాడుతున్నాము, పతిసుతన్వయా భాతృబంధవాన్ అతివ లంఘ్యతే అచ్యుతాగత. అందరినీ వదిలేసి మధ్యరాత్రిలో గోపికలు కృష్ణుడి దగ్గరికి వచ్చారు. అలానే కృష్ణుడు కూడా మధ్యరాత్రిలో తన భార్య తల్లిని వదిలేశారు. చైతన్య మహాప్రభు రూపంలో మధ్యరాత్రిలో తన భార్యని తన తల్లి సచిమాతని వదిలేసి ప్రచారంకి బయలుదేరారు, సన్యాసి తీసుకున్నారు. ఈ గోపికలు ఒక ప్రేమ గురించి నేను అందరికీ చెప్తాను, పంచుతాను, వాళ్ళ గొప్పతనం గురించి నేను అందరికీ చెప్పాలి అని. సో ఇక్కడ కృష్ణుడు క్రూరంగా లేడు. ఆ గోపికలు ఇచ్చిన ప్రేమాన్ని తన వెనుక ఇవ్వడానికి అసమర్థుడుగా ఉన్నాడని తన వెనుక వెళ్ళలేదు. అండ్ ఒక రకంగా చూస్తే వృందావన్ ఎలాగో వదిలేదు, అక్కడే ఉన్నారు. కానీ గోపికలకి అర్థం అవ్వలేదు, వాళ్ళు అనుకున్నారు కృష్ణుడు వెళ్ళిపోయాడు. అండ్ శాస్త్రంలో అంటారు అన్ని రసాల్లోనే ఈ ఒక రసం ఎక్కడైతే విరహలో భగవంతుడిని తలుచుకోవడం అది చాలా గొప్పగా ఉంటుందన్నమాట, అది చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు అనొచ్చు ఆ దాంట్లో ఆనందం ఏంటి, అది ఏడుపు కదా, కానీ అది కూడా ఒక ఆనందం అన్నమాట. మనం రామాయణం మొత్తం చూస్తే ఎలా ఉంది, రామాయణంలో ప్రతి ఒక్కరూ భగవంతుడు విరహంలోనే ఉన్నారు. ఆ కౌశల్య, దశరథ అందరూ విరహంలోనే, భరత్ మహారాజ్ విరహంలోనే, అయోధ్యవాసులు విరహంలోనే, మళ్ళీ సీతామాత కూడా భగవంతుడు విరహంలోనే, అశోక వాటికాలు ప్రతి ఒక్కరు భగవంతుడికి విరహంలోనే ప్రేమిస్తున్నారు. అండ్ విరహంలో ఉన్న ప్రేమ చాలా గొప్పది. శాస్త్రులు సుఖదేవ గోస్వామి నేను శ్లోకం చదివితే దానిలో అంటున్నారు, ఎవరైనా ప్రియసి అయినా ప్రియతమైన మన ముందు ఉంటే దానికి అంత విలువ ఉండదు, కానీ దూరంగా ఉంటే ఇంకా గుర్తొచ్చేస్తారు. సో భగవంతుడు కావాలని ఈ గోపికల నుంచి ఇలా దూరం వెళ్ళినప్పటికైనా ఆ గోపికలు ఇంకా ప్రతి నిమిషం ప్రతి క్షణం భగవంతుడిని తలుచుకుంటున్నాడు, భగవంతుడిని మర్చిపోలేకపోతున్నారు. సో ప్రేమాన్ని పెంచడానికి ఇలాంటి లీలలు భగవంతుడు చేస్తారు. కానీ భగవంతుడు కరుణామయ, భగవంతుడు కరుణామయ, తన అందరినీ సమానంగా ప్రేమిస్తారు, తను క్రూరంగా కాదు. సో ఈరోజు మనం రెండు గుణాలు చర్చించాము, ఎలా భగవంతుడు మనకి తాకినప్పుడు ఏ రూపంలో అయినా మన జీవితంలో అన్ని మంగళంగా అవుతుంది, అండ్ తర్వాత ఎలా భగవంతుడు ఎలా ప్రవర్తించినా మనతోని ఆయన మన మంచి కోసమే, ఆయన కరుణామూర్తి, ఆయన ఎలా దయా చూపిస్తున్నారు, ఆ దయా చూపించి విధానం వేరేగా ఉండొచ్చు, మనకి అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఆయన మన శ్రేయో అభిలాషి, ఆయన ఏదో రూపంలో మనకి దయనే చూపిస్తున్నారు, దయ లేకుండా ఉండడం ఆయనకి రాదు. ఇక్కడ ఈరోజు ఇక్కడే ముగిస్తాను. శ్రీకృష్ణచంద్ర భగవానికి జై.